you couldn't start.
శ్రీకృష్ణ నమః. అందరికీ నమస్కారం అండి. నేటి మురళికి అందరికీ స్వాగతం. ఇవాళ మనము భావనతో కాశీలో ఉన్నట్టు భావిద్దాము. దానికంటే ముందు కొన్ని గణపతికి, కాలభైరవ స్వామికి, దుర్గాదేవికి, అటు తర్వాత శివుణ్ణి ఎలా ధ్యానించాలో శ్లోకాలను చదువుకొని దాని తర్వాత మనం ప్రారంభించుకుందాము. ముందుగా గణపతికి. విఘ్నేశ్వర భక్తివరద విఘ్నరాజ గణాధిపతి కాశీయాత్రం కరిష్యేహం నిర్విఘ్నం కురు సర్వదా. కాలభైరవ స్వామికి. కాలభైరవ సర్వాత్మన్ కాలనాశకర ప్రభో కాశీయాత్రం కరిష్యేహం నిర్విఘ్నం కురు సర్వదా. దుర్గాదేవికి. జయదుర్గే జగద్వందే జయదుర్గే శివప్రియే కాశీయాత్రం కరిష్యేహం నిర్విఘ్నం కురు సర్వదా. అటు తర్వాత శివుణ్ణి ధ్యానించి ఆ శివుడు ఎలా ఉన్నాడంటే వృషభ వాహనుడై దివ్య మంగళకరమైన విగ్రహముతో ముత్యాలు మొదలైన ఆభరణాలు బాసిలుతూ మంగళ స్వరూపుడైన గౌరీ సమేతుడైన అభయ ప్రదాయకుడిగా ఉన్న స్వామిని ధ్యానించాలి. ఆ శివునికి మంత్రం ఏమిటి అంటే శివ గౌరీపతే శ్రీమాన్ విశ్వనాథ సదాశివ కళ్యాణద అని స్తుతి చేయాలి. ఇప్పుడు మనమందరము కాశీలో ఉన్నట్టు భావిద్దాం. కాశీలో దిగాము, చెప్పులు విడిచి మన విశ్రాంతి గృహాలకు వెళ్ళి అక్కడ స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించి గంగానది సమీపానికి వెళ్ళి గంగమ్మ తల్లి అనుమతి తీసుకొని శాశ్వతికంగా సంకల్పం చెప్పుకొని మనము మూడు మునుకలు వేసి అటు తర్వాత అర్ఘ్యము పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాల్సింది ఇచ్చేసి అటు తర్వాత మనము కాలభైరవుడిని స్వామిని దర్శించుకొని అటు తర్వాత దుంటి వినాయకుడిని దర్శించుకొని దండపాణిని కూడా దర్శించుకొని దుర్గాకుండంలో మళ్ళీ మునకలు వేసి దుర్గమ్మని దర్శించుకుని అటు తర్వాత విశ్వనాథుడికి మూడు ప్రదక్షిణాలు చేసి విశ్వనాథుడిని దర్శించుకొని అక్కడ మళ్ళొకసారి చూస్తే విశ్వనాథుని దర్శనం మరొకసారి చేసుకుందామా అన్నట్టు మనం అందరము అక్కడ వేచి ఉన్నాం అన్నమాట. ఆ సమయంలో మళ్ళీ ఇంకొంచెం సేపు తర్వాతకి వెళ్దాము అనుకున్నాము. అనుకుంటున్నప్పుడు మనలో అప్పుడు ఏం చేద్దాము అనుకున్నప్పుడు శివుడి గురించి మనం ఏదైనా చెప్పుకుందాము అనుకుంటున్నాము అన్నమాట. అప్పుడు మనకు పద్మగారు కర్కోటుని విష్ణువు చేసిన ఆరాధన, మణికర్ణిక వైభవము, కేదారేశ్వరుని, లోలార్కకుండం గురించి, దుర్గాక్షేత్రము, గంగానది, దుంటి గణపతి గురించి చెప్తారన్నమాట. పద్మా గారు.
శ్రీ గురుభ్యో నమః. కాశీ మహాద్యంలో భాగంగా ఇక్కడ గురువు గారు కర్కోటకుడు తపస్సు చేశాడు అని చెప్పి అక్కడ కర్కోటకుడు లింగ ప్రతిష్ఠ చేస్తే శివుడు ఆ లింగం నందు ఉన్నాడు అంటూ ఆ కర్కోటక కుండం నందే శ్రావణ బహుళ పంచమ నాడు స్నానం ఆచరిస్తే అసలు రోగాలు కానీ విషయాలు కానీ భయాలు ఉన్నవన్నీ తొలుగుతాయి అని చెప్తూ కర్కోటకుడు అలా తపస్సు చేసిన తర్వాత లింగ ప్రతిష్ట అది చేసిన తర్వాత తన తపస్సును పండించుకుంటూ జ్ఞానవ్యాపి దగ్గరికి వచ్చారు అని చెప్పి దానికే శివగంగ అని కూడా పేరు అని అక్కడ చెప్తూ అక్కడ కర్కోటకుడు స్నానం ఆచరించి అక్కడ అగ్నిదేశ్వరుడు అనే శివుణ్ణి పూజించి వస్తూ ఉండగా అక్కడ ఆయనకి జనార్దనుడు దర్శనం ఇచ్చాడు. అంటే ఆయన జనార్దనుడు అక్కడ తపోముద్రలో ఉన్నాడని చెప్తూ నారాయణుడి వద్ద ఉన్న లింగం ఏంటి అని ఆయన జపిస్తున్న మంత్రం ఏంటి అని ఆయన కర్కోటకుడు ప్రశ్నిస్తే విష్ణువు చెప్తున్న విషయాలు చెప్తూ ఉన్నారన్నమాట. తారకంతో కూడిన పంచాక్షరి షడాక్షరి జపాన్ని జపించుకుంటూ ఉన్నాను. శివనామాన్ని చేయడమే చాలా విశేషము, షడాక్షరి జపించడము, శివలింగార్చన చేయడము అన్నది కాశీ అంతర్గేహంలో ఇంకా విశేషంగా ఉంటాయి. ఇక్కడ చేయాల్సిన మంత్రము షడాక్షరిని అని చెప్పి ఇక్కడ గురువు గారు వివరించారు. తర్వాత కాశీ లాంటి మహాక్షేత్రం మరొకటి లేదు. కాశీలో మళ్ళీ ముఖ్యమైనది అంతర్గేహము. ఆ అంతర్గేహంలో జ్ఞానవాపి, ఆ జ్ఞానవాపి దగ్గర శివ మంత్రాన్ని జపించడము, తర్వాత శివుణ్ణి ధ్యానించాలి అని చెప్తూ అది పంచముఖాలతో పది చేతులతో ఉన్న ఆ శివతత్వాన్ని రూప ధ్యానంతో పాటు ఇక్కడ తత్వాన్ని ధ్యానించాలి అని గురువు గారు వివరించారు. తర్వాత నారాయణుడు లింగం పూజించే లింగాన్ని గురించి కర్కోటకుడు అడిగారు కదా, అప్పుడు ఆ కర్కోటకుడు కి విష్ణుమూర్తి చెప్తూ ఉన్నారన్నమాట, ఇది అరుదైన లింగము, నేపాల్లో ఉన్న గండకి నది అది విష్ణు సంబంధమైనది, అక్కడ ప్రతిశిల శాలిగ్రామ అని చెప్తూ అక్కడ తెలియంది ఏంటంటే చాలా మందికి సోమేశ్వర క్షేత్రము అని ఉన్నది, అది అది అక్కడ శివకుండము, అక్కడ శిలలన్నీ కూడా శివరూపాలు అని చెప్తూ ఉత్తమమైన మహష అక్ష అనే ఆ శిలకు ఆ పేరు వచ్చింది అని చెప్పి అక్కడ విష్ణుమూర్తి, అది ఎలా ఉంటుంది అంటే నలుపుకు దగ్గరగా ఉండే ఎరుపు రంగు అంటే దాన్ని కపిలశిల అంటారని చెప్పి ఆ శిలలో శివుడు సన్నిధి చేస్తూ ఉంటాడని ఆ శివుడికి ఆరాధన చేస్తూ ఉన్నాను అని చెప్పి ఇలాంటి శివలింగాల్ని నూతన బిల్వాలతోటి భస్మంతోటి ఆరాధన చేయడం అన్నది చాలా విశేషం అని చెప్పి చెప్పారన్నమాట విష్ణుమూర్తి. కాశీవాసం చేస్తూ ఉన్న వాళ్ళు శివలింగ ఆరాధన చేసి నివేదన చేసిన అన్నాన్ని మాత్రమే తినాలి అంతే అని చెప్పి ఇక్కడ కర్కోటకుడు నేను కూడా కపిలశిలను సంపాదించే ప్రయత్నం చేస్తాను అని విష్ణుమూర్తిని అడిగి ఆయన ఆశీర్వచనం తీసుకుని గండకి నదికి వెళ్లారనమాట. ఇక్కడ గురువుగారు చెప్తూ కర్కోటకుడు అంటే అష్టదివ్య సర్పాల్లో ఉన్న సర్పాలలో ఒకటి, ఈ దివ్య సర్ప జాతులన్నీ కూడా కాశీలో ఉంటాయి అంటే ఎప్పుడు గురువుగారు చెప్తూ ఉంటారు కదా అన్ని దేవతలు అన్ని రకాలైన దివ్య క్షేత్రాలన్నీ కూడా కాశీలో ఉంటాయి ఆ విభూతులన్నీ అని. ఇక్కడ కర్కోటకుడిని స్మరణ మాత్రం చేతనే కలదోషాలను పోగొట్టగలడు, ఎన్నో దోషాలను కూడా మనకి జాతకంలో ఉన్నవి కూడా పోగొడతారు అని చెప్పి చెప్పారు. ఇక్కడ శివలింగం విష్ణువు వర్ణించింది బహుకాలం తపస్సు ద్వారా ఆ శివానుగ్రహం వల్ల ఆయనకి లభించింది, ఆ లింగాన్ని కాశీకి తీసుకు అంటే విష్ణు అనుగ్రహం వల్ల ఆయనకి అక్కడ శివలింగం దొరికింది, ఆ లింగాన్ని ఎక్కడ దొరికినా కూడా ఇక్కడ గురువుగారు చెప్పారన్నమాట, ఎక్కడ లింగం దొరికినా మనకి అది శివ కాశీకి తీసుకెళ్లి అక్కడ అర్చన చేయడము శివ సన్నిధిలో పూజించడం అన్నది చాలా విశేషం అని చెప్తూ ఇక్కడ కర్కోటకుడు ఏం చేశారంటే విష్ణు సన్నిధిలో ఈ శివలింగాన్ని రత్నలింగాన్ని ఏర్పాటు చేసి పూజ చేసి శివారాధన చేశాడు. అక్కడ విష్ణువు కూడా ఒక రత్నలింగాన్ని తీసుకుని ఆ శివలింగాన్ని ఆ శివలింగంలో శివుణ్ణి సాక్షాత్కరింప చేసుకుని పూజించాడు అని చెప్పి ఇక్కడ మనకి ఎప్పుడు అభేదం చెప్తారు కదా శివుడికి విష్ణువుకి మధ్య, శివచ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తూ ఇక్కడ శివ విష్ణు నామాల్లో శివ వల్లభాయే నమః అని విష్ణు వల్లభాయ నమః అని ఇద్దరు నామాలు కూడా ఉన్నాయి, ఇవి రెండు కూడా మనకి విశేషమైన నామాలు అని చెప్పి ఇక్కడ గురువుగారు ఏమన్నారంటే శివ ఆజ్ఞతోటి శివ అనుగ్రహంతో ఈ జగత్తంతా నడుస్తూ ఉంటుంది, ఆ శక్తే జగత్తు, ఆవిడే పరాశక్తి అని చెప్పి విష్ణు హృదయాన్ని గ్రహించిన శివుడు ఇక్కడ వరాన్ని ఇచ్చాడు. ఆ విష్ణువు తవ్విన కోనేరు అక్కడ దివ్యమైనది, పాప సంహారం కూడా చేయగలదు, దీన్నే మణికర్ణిక అంటారు అని అని చెప్తూ దీన్ని ఈ కుండాన్ని తవ్వేటప్పుడు ఆయన ఆ కర్కోటకుడు పక్కన ఉన్నాడు కాబట్టి తన చక్రంతో తవ్వాడు కాబట్టి దీనికి చక్రతీర్థం అని మణికర్ణికాయ నమః అని ఈ నామం కూడా ఎక్కడ ఉండి తలుచుకున్న ధన్యులు అవుతారు. మణికర్ణిక ఉపాస్య దేవత కాశీఖండంలో బీజాక్షర సహితంగా ఈ మంత్రం ఉంటుంది, ఇది గురుపదేశంతో ఎప్పుడు మనం చెప్తారు కదా గురువుగారు మనకి గురుపదేశంతో బీజాక్షరాలతో ఉన్న నామాలు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ గురుపదేశంతోనే బీజాక్షరంతో ఉన్న మంత్రాలు చేయాలి అని అది ఇక్కడ మళ్ళీ చెప్పారు. మణికర్ణికలో కాశీలో ఉన్న సకల దేవతలు కూడా మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ వచ్చి స్నానం ఆచరిస్తారు, ఆ చేయడం అక్కడ ఆ టైంలో చేయడం వల్ల అది మనకి ముక్తికి హేతు అవుతుంది అని చెప్తూ ఇక్కడ అమ్మవారు మణికర్ణిక ఎలా ఉంటుంది అని వర్ణిస్తూ 4 చేతులతో ఉండి ఆ తల్లి అక్షమాల మాది పళ్ళం 2 చేతులతో పువ్వులు పట్టుకుని విశ్వనాథుని దర్శించడానికి వెళ్తూ ఉంటుంది అని ఆ దేవిని వర్ణించారు. మణికర్ణిక దేవత అక్కడ మునిగితే ముక్తి, తర్వాత ఏంటి అంటే స్మరించినంత మాత్రాన్నే పాప సంహారం కూడా చేయగలదు, ఇక్కడ పితృశ్రాద్ధం కానీ లేదు శ్రాద్ధ కర్మలు శ్రద్ధతో చేస్తే కనుక వాళ్ళు బ్రహ్మలోకానికి చేరుకుంటారు అని చెప్పి ఇది ఇక్కడ ఇదంతా కూడా అంతగ్రహంలో భాగంగానే వర్ణింపబడుతుంది అని చెప్పి మణికర్ణిక, విశాలాక్షి, లలితాదేవి వీళ్ళంతా కూడా అంతగ్రహం కిందకే వస్తారు అని చెప్పి కాశీ మహత్యంలో భాగంగా ఇక్కడ మళ్ళీ గురుగారు కేదారేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్తూ ఇది స్వయంభూలింగము, అక్కడ గౌరీకుండం కూడా నిర్మల ఉదకంతో ఉంటుంది. ఇక్కడ ఈ కుండంలో జలం లేనప్పుడు అక్కడ ఉన్న గంగలు వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు చెప్పేటప్పటికి గంగ ప్రస్తావన అన్నది రాలేదు, కానీ గంగలో స్నానం చేయడం అన్నది మాత్రం ఇక్కడ చాలా విశేషము. ఇప్పటికీ కూడా ఈ గౌరీకుండం నందు కోట్ల మంది సిద్ధ పురుషులు వచ్చి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు, మనకి కనిపించరు కానీ వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు అని చెప్పి. ఇంకా కేదార్కండంలో ఇంకో విశేషం ఏంటి అంటే అసలు ఈ కేదార కుండం నుండే నాగదేవతలు అందరూ వచ్చి 1000 పడగల ఆదిశేషు మొదలుకొని కర్కోటకుడు వీళ్ళందరూ వచ్చి విష్ణునాథుని దర్శించి ఆరాధించి నాక్షంతో అర్చన చేసి తర్వాత కాలభైరవుడు దర్శనం చేసుకుని ఇక్కడ కేంద్రం మాత్రం కేదారేశ్వర కుండమే అని చెప్పి చెప్పి ఇక్కడ కాశీ అంటేనే శివుడికి ప్రీతి కాబట్టి ఈ స్వయంభూలింగము హిమాలయాల్లో 2 కళ్ళతో కేదారంతో ఉన్నా కూడా ఇక్కడ మాత్రం 14 కళ్ళతో ఉంటాడు. శ్రావణ సోమవారం ఇక్కడ చాలా విశేషము కేదారేశ్వరుడికి చేయడము పూజ అన్నది ఆరాధన అన్నది అని చెప్పి తర్వాత కేదారేశ్వరుడికి దక్షిణంగానే సూర్య భగవానుడు తపస్సు చేశాడు గణపతి గురించి, అక్కడే అర్క వినాయకుడు అని ఉంటాడు. ఇక్కడ సూర్యుడు ఏర్పాటు చేసిన కుండం ఉంది, దానికి లోలార్క కుండం అని పేరుంది. ఈ లోలార్కుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే లోలం అంటే ఇష్టం అని ఆయన కాశీ మీద ఇష్టంతో ఉండిపోయాడు కాబట్టి ఈ సూర్య భగవానుడికి లోలార్కుడు అనే పేరు వచ్చింది. ఆదివారం షష్ఠి వస్తే కనుక ఇక్కడ చాలా విశేషమైన ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, చాలా విశేషం అక్కడ ఆరాధించడం అని చెప్తూ సిద్ధేశ్వర లింగం, ఇంకా చాలా చాలా లింగాలు ఉన్నాయి కానీ సిద్ధేశ్వర లింగం ఇక్కడ ఉన్న అనేక లింగాల్లో విశేషంగా దర్శించుకోవడం అని చెప్తూ తర్వాత దుర్గా కుండం, లోలార్క కుండం ఇవన్నీ దగ్గరలో ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఆశీస సోమవారం నాడు నవరాత్రుల్లో ఆ పాడ్యం మొదలుకుని నవమి వరకు అమ్మవారిని అర్చించడం విశేషం అని చెప్పి చెప్తూ ఇక్కడ అర్చించడం వల్ల అమ్మవారిని దుఃఖాలు తొలగిపోతాయి. తర్వాత చెప్తూ గురువుగారు కామాఖ్య దగ్గర అంటే కామాఖ్య అమ్మవారి ఎవరు ఏ క్షేత్రం దర్శించాలన్నా కూడా కాశీలో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఇది సర్వక్షేత్ర స్వరూపం అని చెప్తూ గురుగారు భారతీయ సనాతన ధర్మానికి ఆటపట్టు అని ఆధ్యాత్మిక రాజధానే వారణాసి, హిందూ ధర్మానికి ఆయు పట్టు అని చెప్పి చెప్పారన్నమాట. అలాంటి కాశీకి మనందరం కూడా మా నమస్కరిస్తూ మళ్ళీ ఇక్కడ ఆదిఢుండీశ్వరుడు ఉంటారు ఇక్కడ, ఆయన్ని శుక్లపక్ష చతుర్థి నాడు దూర్వాలతో లడ్డూలతో ఆరాధించాలి. కాశీవాసం చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఢుండి వినాయకుడిని ప్రార్థించడం, ఆయన ఆనుజ్ఞ ఉంటేనే లోపలికి రాగలుగుతారు అని చెప్తూ గోకర్ణేశ్వరుడు పాపాన్ని పోగొడతాడు. కొన్ని కల్పాల తర్వాత హిమ్మత్ పుత్రికగా తపస్సును ఆచరించి శివుడే కాశీగా కాశీయే శివుడిగా జగత్ని అనుగ్రహించడానికి ఆవిడ జలరూపంగా అమ్మవారు చెల్లెలుగా భగీరథుల వారి తప ఫలితంగా హిమవత్ పర్వతం నుండి కాశీకి వచ్చింది ఆవిడే గంగా 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 అంటూ ఇక్కడ గురువుగారు దేవి సురేశ్వరి భగవతి గంగే అంటూ అమ్మవారి శంకరాచార్య వారు రచించిన స్తోత్రాన్ని చెప్పారు. అమ్మవారు తేజస్సుతోనే చెల్లెలుగా వచ్చింది, గంగాలింగం అని ఆవిడ ప్రతిష్ఠించింది. విధి విధానాలతో గంగాలింగం పెట్టి పూజ చేసి తర్వాత ఆవిడ రూపం ధరించి కూడా గంగాదేవి రూపాన్ని ధరించి కూడా తపస్సు చేస్తుంది భవిష్యత్తులో అని చెప్పారు. గంగా తీరంలో గంగా అమ్మవారు ఉంటుంది ఇక్కడ చెప్తూ ఒక ఆయన మహాత్ముడు వచ్చి అక్కడ గంగ వింటుంది కదా ఎవరు విన్నా వినకపోయినా అని చెప్పి భాగవత పారాయణ చేశారు. అసలు ఆహారము నీరు కూడా మర్చిపోయి కానీ అక్కడ గంగా అమ్మవారు వచ్చి ఆయనకి ఆహారం జలం ఇచ్చేది. కాశీ ఎందుకుంది అంటే తపస్సు కోసమే, ఇక్కడ ఎవరికి వచ్చినా తపస్సు చేయాలనిపిస్తుంది, పిల్లలు కూడా తపస్సు చేయాలనే బుద్ధి పుడుతుంది అని చెప్తూ కాశీకి వెళ్ళాలి అంటే విఘ్నాలు ఉంటాయి, ఆ విఘ్నాలు తొలగాలి అంటే ఢుండిరాజు అని గణపతిని ప్రార్థించాలి. మరి ఎలా ప్రార్థించాలి అంటే అష్టోత్తర శతనామంతో దూర్వాలతో గణపతిని ఆరాధించాలి అని చెప్తూ కాశీవాసం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నిత్యం పూజించాలి. శ్రావణ శుక్ల చతుర్థి నాడు ముఖ్యం అని చెప్తూ తర్వాత ఒక్కరితుండ కుండం అని కూడా ఉంటుంది, అక్కడ కూడా ఈ నామాలతో ఒక్కరితుండ గణపతిని ఆరాధన చేయాలని. ఒక్కరితుండు అంటే బంగారు కాంతితో ఉండి సర్వరోగాల్ని పోగొట్టగలడు, 108 ప్రదక్షిణాలు, అన్న నివేదన చేయడం మంచిది, మౌనవ్రతంతో ఈ గణపతిని ఆరాధించాలని చెప్పారు. తర్వాత ఇంకా గణపతి ఆరాధనల గురించి చెప్తూ క్షిప్ర గణపతి, ఆశా వినాయకుడు, అర్క వినాయకుడు, సిద్ధ గణపతి, పంచ గణపతులు, సేనా వినాయకుడు, దుర్గా వినాయకుడు, భక్తి శ్రద్ధలతో 56 గణపతులను ఆరాధించడం అన్నది చాలా విశేషం అని చెప్పి, గణపతుల యొక్క అనుగ్రహం ఉంటేనే కాశీవాసం లభిస్తుంది అని చెప్పి గణపతి హోమం చేయడం కూడా చాలా విశేషం అని చెప్పారు గురువుగారు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ మస్తే స్వస్తి.
చాలా బాగా చెప్పారు పద్మ గారు. నాకు ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది అనమాట, గణపతి గురించి మీరు చెప్తున్నప్పుడు మనం ఎప్పుడైనా గణపతికి పూజ చేసినప్పుడు 2 ధూర్వాలు సమర్పించాలి, 2 చొప్పున సమర్పించాలి అంటారు. అంతేకాక మనము దేవుడికి ఏదైనా నైవేద్యం పెట్టినప్పుడు కూడా 2 పళ్ళు అలా పెడతాం కదా, దేనికి అదంటే సుఖ దుఃఖాలు ద్వంద్వాల నుంచి బయటపడటం కోసమా అన్నది ఎవరికైనా తెలుసుంటే గ్రూప్ లో మెసేజ్ చేయండి. అంతేకాక ఇక్కడ గణపతి గురించి ఇంకోటి ఏంటి అంటే, శివుడు కూడా కాశీని ఒకసారి విడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ గణపతి ద్వారానే తిరిగి వచ్చినప్పుడు రాగానే ఈ దుంటి వినాయకుడు బుగ్గల్ని దగ్గర పట్టుకొని అతనికి పట్టాభిషేకం చేశారనమాట. అప్పుడు అది గుర్తొచ్చింది నాకు. ఇంకా అంతేకాక ఇప్పుడు అది కాశీ అంటే హిందువుల సనాతన ధర్మం పట్టు అది, అందుకనే మన అందరము ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని పరిపాలించాలి, అంటే మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే నాయకులు రావాలి, అవినీతి నిర్మూలన జరగాలి అని ప్రార్థిద్దాం మనం అందరం. ఇంకా గంగమ్మ గురించి కూడా బాగా చెప్పారు. నాకైతే ఆదిశంకరాచార్యులు మీరు కోట్ చేశారు, నాకు గురువుగారు రచించిన శివపదంలో జయ జయ గంగే జయ కాశీ సంగే జయ జయ ఉత్తర వాహిని జయ జయ శంభు మౌళి విహారిణి అన్న కీర్తన గుర్తొచ్చింది అన్నమాట. అటు తర్వాత కాశీలో ఉన్నప్పుడు చేయాల్సిన విధి ఏంటో చూద్దాం. కాశీ యాత్రపై ఆసక్తి కలవారు బహు నియమాలు ఉన్నాయి. అన్ని వర్ణాల వారు వారి వారి పద్ధతులతో భక్తితో స్వామిని విధి విధానంగా కాశీలో ఆరాధన చేస్తే తరిస్తారు. ముండనము, పంచగవ్య ప్రాసనము, పుణ్యవచనము చేసి కాశీ యాత్రకో వాసానికో సంకల్పము చెప్పుకొని తీర్థాల్లో స్నానం చేసి అంతర్గృహ యాత్ర చేయాలి. వారి వారి పద్ధతుల్లో నిత్య శివార్చన చేయాలి. దుర్గాదేవి ఆరాధన, డుంటి ఆరాధన, కాలభైరవ, దండపాణి ఆరాధన ముఖ్యం. అటు తర్వాత గంగా నది వస్తుంది, దానికి కూడా ఆరాధన చేయాలి. నియమబద్ధమైన భోజనము, శుచి, ఈశ్వర అర్పితమైన ప్రసాదము మాత్రమే స్వీకరించాలి. ఇదివరకు చెప్పిన స్నానాలు, ఇందాక మనం మొదట్లో చెప్పుకున్న ధ్యాన శ్లోకాలు కూడా నిత్యము పఠిస్తూ ఉండాలి ఆయా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు. వీలైనంత వరకు వాహనాలు వాడరాదు. ఒకవేళ వాహనాలు వాడవలసి వస్తే దానికి ప్రత్యామ్నాయంగా సాధన ఎక్కువ చేయాలి, అంటే జపము ఏదో ఒకటి ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటి అంటే పాదరక్షలను వేసుకోకూడదు. పాదరక్షలను వేసుకొని కాశీలో తిరిగితే క్షేత్ర ఫలంలో పావు భాగం పోతుందన్నమాట. కాశీ క్షేత్రంలో మన వల్ల ఏ ఒక్కరూ దుఃఖం కలగరాదు, ఎవరి పట్ల పరుషవాక్యాలు పలకరాదు, మౌనంగానే ఉండాలి. అవసరమైన మాట్లాడినా లోక వ్యవహారం కూడదు, శివచింతన నిరంతరం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం పలకరాదు, పరిహాసానికి కూడా ఎవరిని నిందించరాదు, వేరే వారు నిందిస్తున్నా అది వినరాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మచర్యం తప్పకూడదు, తన భార్యతో కూడా కామదృష్టి కూడదు, ధన సంగ్రహణ కూడదు, నాస్తికులతో సంభాషించరాదు. వాడు ఉంటే చాలు ఆ దృష్టి చెదరగొట్టడానికి, నాస్తికుడు ఒక్కడు దొరికితే చాలు మన దృష్టి చెదరగొట్టడానికి. వీలైతే 3 పూటల శివ పూజ చేసుకోవాలి. మధ్యాహ్నాల్లో వీలైనంత వరకు పద్ధతిగా శివభక్తుల శ్రోత్రియులకు భోజనం పెట్టాలి. కాసేపు పూజ, కాసేపు జపము, కాసేపు యాత్ర చేస్తూ ఉండాలి. విరామ సమయంలో శివ కథలు వినాలి, వినిపించాలి. సాయంకాలాల్లో సంధ్యావందనం చేయాలి. అలా 3 పూటలా సంధ్యావందనం చేయాలి, లేదంటే యాత్ర పూర్తి నిష్ఫలం అవుతుంది. ఇలాంటి నియమాలు అన్ని పాటిస్తే యాత్ర చేస్తే అడుక్కడుక్కు అశ్వమేధ ఫలం వస్తుంది. అటు తర్వాత కాశీలో వెళ్ళాలనే ఆర్తితో ఉన్న ఒక విప్రుడి కథ చెప్పారనమాట. ఒకప్పుడు ఒక చోట ఒక గొప్ప వేద శాస్త్రవేత్త ఉండేవాడు. గొప్ప శివభక్తుడు, శివలింగ అర్చన చేస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ భస్మ రుద్రాక్షలు ధరించి ఉండేవాడు. అతడు యవ్వనంలో కాశీ గురించి తెలియలేదు. తెలిసేటప్పటికీ వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు చాలా దుఃఖపడ్డాడు. ప్రవృత్తి మార్గంలో ఉన్న సమయం వచ్చినప్పుడు నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి. ఎన్నాళ్ళు లోక వ్యవహారంలో వైరాగ్యం రావటం మహాకష్టం. వైరాగ్యం లోపం వల్లే సాధనలో మనము కింద పడిపోతున్నాం. పూర్తిగా భగవంతుడి వైపు తిరగాలి. ఇది రావటం మహాకష్టం. వివేకజనిత వైరాగ్యం ముఖ్యం. నిత్యమేదో అనిత్యమేదో క్షుణ్ణంగా తెలిసి అప్పుడు వైరాగ్యం రావాలి. అలా ఆ వృద్ధుడికి వైరాగ్యం కలిగి శాస్త్రాలు చదివి తెలుసుకున్నాడు ఏది ఫలించాలన్నా కాశీయే అని. కానీ అతని వృద్ధాప్యం వల్ల నేను వెళ్ళగలనా అని ఒక్కసారి తన శరీరాన్ని తాను చూసుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళగలనా? పాదాల్లో బలం పోయింది. ఎంతో దూరంలో ఉన్న కాశీని ఎలా వెళ్ళగలను? నా పక్కన పలికేవాడి మాటలే నాకు వినబడటం లేదు. జీర్ణశక్తి జీర్ణం కావటం లేదు. నడిచి వెళ్ళాలి కదా, త్రోవలో ఎటు అని అడగాలి అన్నా మాట సరిగ్గా రావటం లేదు. విత్తము కూడా లేదు. కాశీకి వెళ్ళాలన్న ప్రయత్నం యవ్వనంలోనే చేయలేకపోయాను. మోక్షం ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కాశీ ఎలా చేరుకోగలను? నేను యవ్వనంలో ఉన్నప్పుడు కాశీ గురించి ఇంత తెలియలేదే ఆ విప్రుడు అనుకుంటున్నాడు. ఎంతవరకు సర్వేంద్రియాల శక్తి ఉంటుందో అప్పుడే కాశీకి వెళ్ళాలి. న్యాయార్జితమైన ధనం ఉన్నప్పుడే, శరీరాన్ని పుష్టిగా ఉన్నప్పుడే వెళ్ళాలి. రోగాలు రాకముందే వెళ్ళాలి. ఉత్సాహంగా ఉన్నప్పుడే వెళ్ళాలి. కాశీ చూడని మనిషి మనిషే కాదు, వ్యర్థజీవుడు. నాకు ఎప్పుడు ఆ భాగ్యం వస్తుందో అంటూ కదా కాశీం గమిష్యామి అనే మకుటంతో 28 శ్లోకాలు ఉంది. ఎప్పుడు కాశీని చేరుతానో, విశ్వేశ్వరుని ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు శంభుడు నన్ను అనుగ్రహిస్తాడో, సర్వపాప సంహారక అయిన విశ్వేశ్వర అభిషేక తీర్థ జలాన్ని ఎప్పుడు తాగుతానో, దండపాని అనుగ్రహంతో జ్ఞానవాపిలో ఒక్కసారైనా నాకు స్నానము పానము ఆ జలాలతో పితృతర్పణాలు ఎప్పుడు చేస్తాను, విశ్వనాథుడికి కనీసం 3 ప్రదక్షిణాలైనా ఎప్పుడు చేస్తాను, ముక్తి మండపం దగ్గర ఒక్క క్షణమైన ఆనందంగా ఎప్పుడు ఉంటానో, డుంటి గణపతికి లేత దూర్వాలతో ఎప్పుడు పూజిస్తానో, విశ్వేశ్వరుణ్ణి ఎప్పుడు బహుబిల్వ దళాలతో పూజిస్తానో, విశ్వేశ్వరుణ్ణి ఎప్పుడు చూస్తానో, పశుపతినాథుణ్ణి ఎప్పుడు చూస్తానో, దేవతలకు కూడా శాసకుడు అయిన కాలభైరవ స్వామిని ఎప్పుడు సేవిస్తానో, పాపములు పోగొట్టడానికి ఎప్పుడు ఆయనని సేవిస్తానో, శివప్రియుడు అయిన వక్రతుండుని ఎప్పుడు చూస్తానో, ఆదిగంగలో ఎప్పుడు స్నానం చేస్తానో, అన్ని రకాల రోగాలు పోగొట్టే కర్కోటక తీర్థంలో ఎప్పుడు స్నానం చేస్తానో, ఓంకారేశ్వర క్షేత్రంలో ఆరాధన ఎప్పుడు చేస్తాను, పిప్పలా తీర్థంలో స్నానం చేసి ఎప్పుడు త్రిలోచేశ్వరుని ఆరాధన చేస్తాను, హంస తీర్థంలో స్నానం చేసి కృత్తి వాసేశ్వరుడి ఆరాధన ఎప్పుడు చేస్తాను, కేదారకుండంలో స్నానం చేసి తర్పణాలు చేసి కేదారేశ్వరుని ఆరాధన ఎప్పుడు చేస్తాను, లోలార్కకుండంలో స్నానం చేసి అర్క వినాయకుణ్ణి పూజించాలి, లోలార్కలింగాన్ని ఎప్పుడు చూస్తాను, సిద్ధేశ్వరుణ్ణి ఎప్పుడు చూస్తాను, దుర్గాకుందంలో స్నానం చేసి శివప్రియ అయిన దుర్గాదేవిని ఎప్పుడు దర్శనం చేస్తాను, సర్వసిద్ధి ప్రదాయిని అయిన కామాక్షి తీర్థంలో స్నానం చేసి ఎప్పుడు తర్పణాలు చేసి అటు తర్వాత కామాక్షిదేవిని ఎప్పుడు చూస్తాను, అన్నపూర్ణమ్మని ఎప్పుడు చూస్తాను, జ్ఞానవాపులో స్నానం చేసి జపం చేసి ధ్యానం చేసే భాగ్యం ఎప్పుడు వస్తుందో, కాశీలో మహాదేవ పార్వతీమయన విశ్వనాథ మహాదేవ అంటూ ప్రాణాలు ఎప్పుడు వదిలేస్తాను. అలా రోజు ఇంట్లో ఏడుస్తూ ఇంట్లో శివుణ్ణి పూజ చేస్తూ ఉండేవాడు. ఆశ్చర్యం, నెమ్మదిగా కొద్ది రోజులకి కాశీ చేరుకున్నాడు. ఎవరి ఆర్తి ఏమిటో స్వామికి తెలుసు. నిజమైన ఆర్తి ఉండాలి, ఉంటే తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇక కాశీ చేరాక ఆయన ఆనందంగా ఒక్కొక్క దేవతని పద్ధతి ప్రకారంగా ఆరాధించాడు. దండపాని అనుగ్రహం చేత జ్ఞానవాపిలో స్నానం చేసి అన్నశార్థ పెద్దలెక్కి చేశాడు. పితృతర్పణాలు చేశాడు. ఆశ్చర్యకరంగా యమలోకంలోని దివ్య వాహనాలు వచ్చి అతని పితృల్ని తీసుకెళ్లారు. ఇక్కడ కాశీలో పితృతర్పణాల గురించి విశేషంగా చెప్పారు. ఏంటంటే ఆ ఎవరైనా కాశీకి వెళ్తున్నాము అంటే పితృదేవతలు ఆనందిస్తారు, ఆ గంగా నదిలో స్నానం చేసి అక్కడ చేయవలసిన పితృవిధులు చేయాలి. అలా చేస్తే అది పితృదేవతలకు అత్యంత ఆనందం. అక్కడ కాశీకి వెళ్ళిన వాళ్ళు శ్రాదం ఎప్పుడు పెడతారా, మేము ఎప్పుడు సద్గతులు పొందుతామా అనే పితృదేవతలు చూస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ చేస్తేనే విశ్వనాథుడు సంతోషిస్తారు. పాప విమోచనం అవ్వాలి, రుణ విమోచనం కూడా అవ్వాలి. పాప విమోచనం కోసం సంకల్ప సహితంగా తీర్థ స్నానాలు, సంకల్ప సహితంగా ఆయా దేవతలు పూజించాలి, సంకల్ప సహితంగా పితృవిధులు చేయాలి. అప్పుడే పాప విమోచనం, రుణ విమోచనము అయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి, అప్పుడే ముక్తి. అటు తర్వాత కాశీలో ఎటువంటివి చేయకూడదు అని చెప్పారనమాట గురువుగారు. ఇక్కడ కాశీలో ఎక్కడైనా ఉమ్మినా పాపము, కాళ్ళు పెట్టకూడని చోట పెట్టినా పాపము, స్నానం చేసేటప్పుడు జలచరాలు కాలుకి తగిలినా పాపము, పాదాలు తగిలి ఏమైనా కీటకాదులు దెబ్బ తగిలి ఉంటే ఆ పాపము, అన్నదానాలు లోపంతో సరిగ్గా చెయ్యకపోతే ఆ పాపము, కాశీలో అంతర్గృహ ప్రదక్షిణ ఒక్కసారి అయినా చెయ్యకపోతే ఆ పాపము, అసత్యము పలికిన పాపము, శివభక్తులకు కనబడితే అవివేకంతో నమస్కరించకపోతే వచ్చే పాపము, భస్మధారణ చెయ్యకుండా జలపానం చేసి ఉంటే ఆ పాపము, అభిషేక తీర్థము పుచ్చుకొని పాపము, భ్రమతో ఏ ఒక్కరోజైనా శివుడికి బిల్వము సమర్పించి ఉండకపోతే వచ్చే పాపము, భ్రమతో జ్ఞాన వాపిలో ఒక్కనాడైనా స్నానం చేసి ఉండకపోతే దండపానికి, దుంటి గణపతికి, వీరేశ్వరునికి, పశుపతినాథునికి, కాలభైర స్వామికి, వక్రతుండేశ్వరుడికి ఆరాధించని పాపము, బద్ధకంతో గంగా స్నానం చేసి ఉండకపోతే, ఓంకారేశ్వర క్షేత్రాన్ని దర్శనము అర్చన చేసి ఉండకపోతే, కేదారేశ్వరుని అర్చించి ఉండకపోతే, ఇవన్నీ పాపాలు అన్నమాట. దీనికి ఇక్కడ గురువుగారు ఒక స్తోత్రం చదివారు, అది చదివి విశ్వనాథుని ప్రార్థించి జ్ఞానవాపికలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి, ఇప్పుడు పైన చెప్పిన పాపాలన్నీ పోతాయి. ఇప్పటి వరకు చెప్పింది కాశీ మహత్యం, 12 అధ్యాయాలు ఉంది. ఇది నిత్య పారాయణ చేసుకోవచ్చు. రామాయణంలో సుందరకాండ ఎలాగో శివరహస్యంలో కాశీ మహత్యం అటువంటిది. దీని ఫలశ్రుతి ఏంటి అంటే సరైన విప్రుడి ద్వారా వింటే మంచిది, కాశీలో చేస్తే మంచిది, శివాలయంలో పఠనం శ్రవణం చేసినా మంచిదే, శ్రవణం చేసినంత మాత్రానే పాపాలు తొలగిపోతాయి, కాశీలో చేసిన పాపాలు కూడా ఈ గ్రంథం పఠిస్తే తొలగిపోతాయి. ఇది విన్నవారికి పఠించిన వారికి భైరవి యాత్రలు ఉండవు. కాలభైరవ సన్నిధిలో ప్రతి అష్టమిన పఠిస్తే చాలా మంచిది. ఒక్కొక్క శ్లోకము కూడా మహామంత్రము, దీన్ని హోమం కూడా చెయ్యొచ్చు స్వాహాకారంతో. చదివే ముందు న్యాసం చేసుకోవాలి. కాశీ మంత్రానికి ఋషి ఏమో, మహాదేవుడు విశ్వనాథుడు, దేవత కాశీ, శక్తి భైరవుని శక్తి అయిన భైరవి, కీలకము ఏంటి అంటే సర్వయత్నాన్ని కాశీ ప్రాప్తి ఏప్సిత ఛందస్సు అనుష్టిప్పు, ఫలితం ఏంటి అంటే మోక్షము. కాశీ దేవత ఎలా ఉంటుంది అంటే సహస్ర వదనాలతో ఉంటుంది, వేలాది కొలది నేత్రాలతో చేతులతో ప్రకాశిస్తూ ఉంటుంది, విరాట్ రూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ కాశ్యై నమః. కాశీ మహత్యము శ్లోకాలతో తిలలతో కూడా హోమం చేయవచ్చు. ఇక్కడ గురుగారు ఒక శ్లోకం కూడా పఠించారనమాట, అది తిలలతో హోమం చేయవచ్చు. కాశీ మహత్యం వినటము చదవటము ఒక అమృత ధారలో స్నానం చేసినంత, ఇదంతా పరమేశ్వరుడు చెప్పగానే స్వామిని పట్టుకుని అమ్మవారు ఆనంద పరవశురాలయ్యారు. ఈ మహత్యము చదివిన చోట నిస్సందేహంగా కాశీ విశ్వేశ్వరుడు ఉంటారు. చివరి అధ్యాయము సర్వోత్కృష్టం, ఎందుకంటే దుంటి గణపతి అష్టోత్తర శతనామాలు, అలాగే విప్రుడి ఏడుపు మహామంత్రము. అటు తర్వాత ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కశ్యపుడికి కన్వర్తులకు చెప్తున్న శివతత్వము, రుద్రాక్ష మహిమ గురించి, కాశీ అంతరార్థము, గౌరీలింగము, నారాయణుడు అమ్మవారికి చెప్పిన తత్వము, శివ అష్టోత్తర నామాల గురించి చెప్తారు.
శివాది శ్రీ గురుభ్యో నమః. హిమాలయాలలో మానస సరోవరం తీరంలో మానసేశ్వరం మానసేశ్వర స్వామిని ఆరాధిస్తున్నారు కణ్వాది ఋషులు. అప్పుడు అక్కడికి కశ్యపాది ఋషులు వచ్చారు. వారు వీరిని కొన్ని సందేహాలు అడగటం, వీరు దానికి జవాబులు చెప్పటం అనేది మనం ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు అంటే జ్యోతి, అది ఒక మహాకాంతి, సర్వ వేదాంత సమ్మతం, సత్, చిత్, ఆనందం అనే మూడు లక్షణాలతో ఘనీభవించిన రూపం, దాని పేరే శివం. తురీయం, తురీయం అంటే త్రిగుణాతీతుడు, విమలుడు, పూర్ణమైన బ్రహ్మతత్వం. ఇదంతా తెలుసుకుని శివారాధన చేసిన వారికి మరి జన్మ ఇక లేదు అని చెప్తున్నారు. ఆ మానస సరోవరం ప్రాంతంలో ఎంతోమంది ఋషులు తపస్సు చేస్తున్నారు. దేనికోసమంటే అందరూ కాశీ ప్రాప్త్యర్థం, ఇప్పుడిప్పుడు కాశీ చేరుకుందామా, మోక్షం పొందుదామా అని వారి ఉద్దేశం. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, కాశీలో మరణిస్తేనే మోక్షమా, ఇంకెక్కడ మరణిస్తే రాదా? సిద్ధ పురుషులు ఎందరో కాశీ వెలుపల మరణించారే, జీవన్ముక్తులు అయినారు కదా. దీనికి గురువుగారి సమాధానం ఏంటంటే, అవును, కాశీలో మరణిస్తేనే మోక్షం అని స్పష్టంగా చెబుతూ కొన్ని ఇతర శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలను అన్వయిస్తూ ఒక వివరణ ఇచ్చారు. కాశీ అంటే ఏమిటి? వెలుగు. వెలుగు అంటే జ్ఞానం, అదే ప్రజ్ఞ, దాని పేరే బ్రహ్మం. అది స్వయం ప్రకాశం, స్వయం జ్యోతి, స్వయం జ్యోతిస్వరూపం. జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం తప్ప మిగిలినవన్నీ అవిద్యలో భాగాలే అని కూడా చెప్పారు. కనుక ఎవడు బ్రహ్మజ్ఞానియో అతడు ఎక్కడ మరణించినా కాశీలో మరణించినట్లే, ఈ విధంగా అన్వయించుకోవాలి. అదేవిధంగా యోగపరంగా కాశీ అంటే ఆజ్ఞా చక్రస్థానం. ఎవరి యొక్క శక్తి సాధన వల్ల జీవశక్తి ఉద్భుక్తమై కుండలిని రూపంలో జాగృతం చెంది అన్ని చక్రములను దాటి ఆజ్ఞా చక్రమును చేరుకొని అది బిందుస్థానం, అక్కడ స్థిరపడిన యోగి ఆ స్థితిలో మరణించినట్లయితే కాశీలో మరణించినట్లే. ఇక్కడ మనకు రెండు చెప్పుకున్నాం, ఒకటి జ్ఞానపరంగా కాశీ, రెండవది యోగపరంగా కాశీ. వేదపరంగా కాశీ అని ఒకటి ఉంది, అది మూడవది. అంటే యజుర్వేదాంతర్గతమైన 11 అనువాకాల రుద్రం వేదంలో కాశీ. ఆ 11 అనువాకాలు, ఆ 11 అనువాకాల తేజస్సు కాశీక్షేత్రం. కనుక ఎవరు ఆ రుద్రమంత్ర జప ధ్యాన విచారణ చేస్తూ మరణిస్తారో వారు కాశీలో మరణించినట్లే. ఇక నాలుగవది భౌమ కాశీ, ఇది భూమి మీద మనకున్న కాశీక్షేత్రం. ఇప్పుడు చెప్పుకున్న మూడింటిలో మరణించిన వారికి ఏ ఫలితం ఉంటుందో ఈ భౌమ కాశీలో మరణించిన వారికి కూడా అదే ఫలితం ఉంటుంది. ఈ విధంగా కాశీలో మరణిస్తేనే మోక్షం అన్న దానికి గురువు గారిచ్చిన వివరణ అనమాట. పాపాత్ములైనా కాశీలో మరణిస్తే భైరవ యాతన అనుభవించిన తరువాత అయినా కైవల్యం పొందుతున్నారు కదా అని అన్నారు. ఈ హిమోత్పర్వత ప్రాంతంలో గౌరీలింగం అని ఒకటి ఉంది, అది సాక్షాత్తు గౌరీదేవి తపస్సు చేసి ప్రతిష్ఠించినది. దీనికి సంబంధించిన ఒక లీలను ఇక్కడ వివరించబడింది. అక్కడికి ఒకప్పుడు గౌరీదేవి ఆది విద్యా యశస్విని ఆ విధంగా వచ్చి శివలింగం ప్రతిష్ఠించి పూజ చేసుకుంటూ ఉన్నది. ఆమెకు ఆద్య విద్య అని రెండు పేర్లు ఉన్నాయి. జగత్తుకు ఆది అయినది కనుక, విద్యాస్వరూపిణి ముక్తికారిణి అయినది కనుక విద్య అన్నారు. ఆ విధంగా పూజ చేసుకుంటున్న ఆది విద్యా యశస్విని అటుగా వచ్చిన విష్ణువు చూశారు. చూసిన వెంటనే ఆ నారాయణుడు ఆమెకు సాష్టాంగ ప్రణామం చేశాడు. రెండు చేతులు దోయిలించి ఓ అద్భుతమైన స్తోత్రంతో స్తుతించాడు. ఆ స్తోత్రం వేదం నందు చెప్తున్న దేవీ సూక్తంలో సారం అన్నమాట. అప్పుడు అమ్మ మాట్లాడుతూ, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను అంటుంది, దేనికోసం తల్లి అని విష్ణువు అడగగా, శివునిలో సగభాగం తీసుకోవడానికి అని చెప్పి ఆ తల్లి ఆ విష్ణువుతో, నీవేమైనా ఉపాయం చెప్తావా అని అడిగింది. అప్పుడు నారాయణుడు, శివునిలో సగం నీవు తీసుకోవటం ఏమి తల్లి, మీ ఇద్దరు కలిస్తేనే కదా పూర్ణం, శివుడు ఉన్నాడు అంటే అందులో నీవు ఉన్నావు కదమ్మా, ఉన్నాడు అని శివుడు స్ఫురించాలంటే అందులో ఉండే స్పందన చైతన్య స్వరూపం నీవే కదమ్మా, శివునికి నీకు అభిన్నత్వమే అని విష్ణువు పలుకుతూ ఉంటే, శక్తితత్వం ప్రతిపాదన విష్ణువు నోటి వెంట ఎంత అద్భుతంగా పలకబడిందో కదా. తరువాత విష్ణువు, నీవు ఉపాయం అడిగావు కదా తల్లి, అలాగే చెప్తాను. ఇప్పుడు విష్ణువు గురుస్థానంలో ఉండి చెప్తున్నాడు. తల్లి, నేను కొన్ని నామాలు చెప్తాను, ఈ నామాలను నేను ఎప్పుడూ చేస్తుంటాను, వీటిని సాక్షాత్తు శివుడే అందించినవి. శివుని గురించిన ప్రతి పేరు పవిత్రం. ఆయన అనంతమైన నామాలను సులభంగా ఆచరించడానికి 108 నామాలను చెప్తున్నాను, సావధానంగా విను తల్లి అని మొదటగా శ్రీ గణేశాయ నమః అని మొదలుపెట్టి ఆ అష్టోత్తర శతనామ స్తోత్రావళిని అంతా అమ్మకి చెప్తాడనమాట, అమ్మకి ఉపదేశిస్తాడు విష్ణువు ఇక్కడ. ఇవన్నీ అంటే ఈ అష్టోత్తర శతనామాలు చూస్తే మనందరూ రోజు పూజా సమయంలో పఠించేవి అనమాట, అంటే అంత ప్రాశస్త్యం పొందినవి. ఎందుకని అవి విష్ణువు చెప్పాడు, అది కూడా శివుడు ఇచ్చిన నామాలను విష్ణువు చెప్పాడు, అది కూడా చెప్పింది ఎవరికి, గౌరీదేవికి అనమాట. అందుకని అంత గొప్పది. వీటన్నిటికీ ఎక్కడుందంటే మూలం శివరహస్యంలో ఉందని మనకి ఇప్పుడు తెలిసిందనమాట. ఈ ఇవి నిత్యానుష్ఠానంలో పెట్టుకోవాల్సినంత ముఖ్యమైనదని మళ్ళా చెప్తున్నారు. ఇవి శివుడిని ఇస్తాయి, శివమును ఇస్తాయి. శివుడు అంటే శివదం అంటే శుభమును ఇచ్చినది. గౌరీదేవి కోరుకున్నది శివుడినే కదా, అప్పుడు ఆ తల్లి ఆ నామములను ఆధారం చేసుకొని తపస్సు ఆచరించి శివుని యొక్క రూపం పొందినది. ఇదంతా కశ్యపుడు కణ్వాదులతో చెప్తున్నాడనమాట. ఈ గౌరీలింగం ఎంత విశేషం అంటే, ఇక్కడే ఒకప్పుడు ఓ గంధర్వుడు ఎవ్వరికీ సాధ్యం కాని తపస్సు చేసి శివుడిని ఆలింగం నుంచే ప్రత్యక్షం గావించుకుని అతను కోరుకున్నట్లుగా శివుని యొక్క గణాలలో ఒక ప్రధాన గణాపత్యాన్ని పొందినాడు అని చెప్పారనమాట. ఈ సందర్భంగా గురువు గారు కొన్ని విషయాలను ప్రస్తావించారు. తపస్సు ఫలితంగా ఉన్నత లోక పదవులు వస్తాయి. తపస్సు కర్మగా చేయటం ఒకటి, భక్తిగా చేయటం ఒకటి. కర్మగా చేసినప్పుడు భక్తి కూడా ఉంటుంది, కానీ ఏ కోరిక లేకుండా భక్తిగా చేయటం వలన మోక్షం లభిస్తుంది. కోరికతో చేస్తే ఆయా లోకాలను అనుభవించవచ్చు. ఇక్కడ ఇంకోటి, మునులు అంటే మననశీలులు, మనస్సులో అలజడులన్నీ అణిగిపోయిన శాంతి స్వభావులు అని. ఈ లీలగా మనం కథలు చెప్పుకుంటాం కదా, కథలు మనం లీలారూపంగా గ్రహించినప్పటికీ జగత్తు అనుగ్రహం కోసం, జనం మనస్సులో హత్తుకుపోవడం కోసం చెప్తారన్నమాట. అట్లా కాకుండా ఉపనిషత్తుల్లో క్లుప్తంగా శివుడు స్థిరం, అమ్మవారు చైతన్య స్వరూపం అంటే అందరికీ సరిగ్గా అర్థమవుతుందా, అందుకొని ఈ లీలలను కథారూపంలో చెప్పి మనకి అసలు విషయం బోధిస్తున్నారు అనమాట. మహాత్ములు తపస్సు చేసి విడిచిపెట్టిన తర్వాత ఆ ప్రదేశాలే క్షేత్రములవుతాయి అని చెప్తున్నారు. స్వస్తి. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
చాలా బాగా చెప్పారు సుధాకర్ గారు. అయితే ఇక్కడ అమ్మ గౌరీలింగాన్ని పూజించారు, ఆ లింగమే ఈ పుష్పదంతుడు మహర్షి పూజించారు, అందులో నుంచే శివుడు ప్రత్యక్షమయ్యారు. అంతేకాక శివ అష్టోత్తర నామాల్లో ఒకవేళ మీరు ఋషిపీఠం పుస్తకం చదివితే అందులో కరెక్ట్ గానే ఉంది, అది కాకపోతే అజపాశ విమోచన అని అసలైన పాఠం ఉండాలి, స్వరమయ అని ఉండాలి, అది సరి అయింది, సర్వమయ కాదు అని గురువు గారు చెప్పారనమాట. ఇది ఇతర పుస్తకాలు ఎవరైనా చదువుతున్న వారికి అన్నట్టు చెప్పారనమాట. అంతేకాక ఇక్కడ నాకు శివ పదంలో భవానీ సహిత శివ విశ్వనాథ భవ, శివా సహిత శివ విశ్వనాథ భవ, భవామి తవ పాద భక్తోహం సదా అన్న కీర్తన గుర్తొచ్చిందనమాట. అటు తర్వాత ఇప్పుడు లలిత గారు మనకి శివ మహిమ్న స్తోత్రం గురించి, నారద మహర్షి కాశీ దర్శనము, స్కందుడు శ్రీశైల మహత్యము, శివతత్వము నందికేశుడికి వివరించడము, వేద ప్రమాణంతో శివ పారమ్యం గురించి చెప్తారన్నమాట.
శ్రీ గురుభ్యో నమః అండి. సభ్యులకి నమస్కారం. శ్రీ మాత్రే నమః. కణ్వాదులతో కశ్యపుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, ఇక్కడ ఒక ఋషి పుష్పదంతుడు అనే ఋషి గంధర్వుడు శివునికై గౌరీలింగాన్ని పూజిస్తూ హఠం బట్టి తపస్సు ఆచరించాడు. ఆయన తపస్సుకి సంతోషించి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శక్తితో కూడిన శివుని చూడగానే ఆ గంధర్వుడు శివునికి నమస్కరించి స్తోత్రం చేశాడు. దీనినే శివమహిమ్న స్తోత్రం అని, స్తుతి అని, పుష్పదంత మహిమ్న స్తుతి అని పేరు దానికి. ఇది అత్యంత మహిమాన్వితమైన స్తోత్రమని, దీనిలో దాగిందంతా వైదికార్థమని, ఇది శివతత్వ పారమ్యాన్ని ప్రతిపాదన చేసే స్తోత్రమని గురువుగారు చెప్పారు. ఇంకా గురువుగారు శ్లోకార్థాలు ఇలా వ్యాఖ్యానం చెప్తారు తర్వాత. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి అని చెప్పబడుతున్న శాస్త్ర సిద్ధమైన సంప్రదాయ మార్గాలు ఏ పరతత్వాన్ని చేరుతాయో ఆ పరతత్వమే శివుడు అని చెప్పారు. ఈ శ్లోకాన్ని స్వామి వివేకానంద గారు షికాగోలో మొట్టమొదట మాట్లాడి ప్రపంచం యొక్క హృదయాన్ని చోరగొన్నాడట. తర్వాత శ్లోకంలో భువనాల భయాన్ని పోగొట్టడమే వ్యసనంగా పెట్టుకున్న లోకరక్షణ కోసం విషయాన్ని గ్రహించిన శివలీలని చెప్పారు. తెల్లని కాంతితో అందమైన శరీరంలో గొంతు దగ్గర నల్లని మచ్చలా విషం పెట్టుకున్న భయాలను తొలగించడం అనే వ్యసనం ఉన్న శివుడికి అది వికారంగా కనబడుతూ ఉన్న గొప్ప అలంకారమే సుమ అని చెప్పారు. ఇంకా తదుపరి శ్లోకంలో త్రిపురాసుర సంహారం లీల గురించి వివరిస్తూ పరమేశ్వరుడికి భూమియే రథముగా అయింది, బ్రహ్మదేవుడు రథసారథి, మేరు పర్వతమే ధనస్సు అయింది, సూర్యచంద్రులు రథచక్రాలు అయ్యారు, చక్రపాణి బాణంగా, ఇలా సర్వదేవతా శక్తులతో విశ్వమనే రథాన్ని అధిరోహించిన శివునికి త్రిపురాసురులు త్రిపురతృణం ఎండుగట్టి వంటి వారు అయినా ఇంత హంగామా ఎందుకు చేశారు అంటే దేవతలందరూ నా విధేయులే అని చెప్పడానికి చేశాట శివుడు. ఈ జ్ఞానము ఎవరికి కలుగుతుందో వారికి త్రిపుటీ రూపమైన అహంకారం పోతుంది, అదే త్రిపురాసుర సంహారంలోని పరమార్థం అని గురువు గారు వివరించారు. తర్వాత శ్లోకాలలో సత్కర్మ చేయడమే మనం చేయగలము, ఫలం ఇవ్వడానికి పరమేశ్వరుడే రావాలి, కర్మలయందు శ్రద్ధ ఉండాలి, ఈ శ్రద్ధ కూడా ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు ఉన్నాడు అన్న విచక్షణ వల్లనే కలుగుతుంది అని చెప్పారు గురువు గారు. ఎవరైతే ఫలప్రదాత అయిన పరమేశ్వరుని విస్మరిస్తారో వాళ్ళు చేసిన కర్మలు అభిచారములు అయిపోతాయి, అంటే నాశన హేతువులు అయిపోతాయి అంటూ ఉదాహరణగా దక్ష ప్రజాపతి యజ్ఞం గురించి వివరించారు. మన ఈశ్వరుడు కాదని ఈశ్వరుడిని కాదని దక్షుడు చేసిన యజ్ఞం ధ్వంసమైంది కదా, అలాగే మన నిర్వాకం అని చేసే అహంకారం దక్ష, అంటే కెపాసిటీ, అంతా నా నిర్వాకమే నా సమర్థతే అనుకుంటే దక్షుడు, సర్వసమర్థుడైన ఈశ్వరుడు దక్షిణుడు, దక్షిణామూర్తి పాదాల మీద పడాలి, దక్షిణామూర్తిని విస్మరించి నేనే దక్షుడిని అని అహంకరించే మిడిమిడి జ్ఞానం వాళ్ళకి ప్రతీకయే దక్ష ప్రజాపతి. తర్వాత శివుడు అంటే ఎవరో వివరించారు గురువు గారు. ఎవరైతే ప్రపంచాన్ని విస్మరించి బుద్ధిని పరమాత్మ యందు లీనం చేసి దివ్యమైనటువంటి బ్రహ్మానందంలో మునిగిపోతారో వాడు పొందుతున్న ఆనందానికి పేరు శివుడు అని. శివుడు అంటే యోగి సమాధి స్థితిలో తురీయంలో పొందే నిర్వికల్పమైన బ్రహ్మానందమే శివుడు. అలాంటి అనిర్వచనీయమైన అనుభవాన్ని ఆనందాన్ని యమనులు అనుభవిస్తూ ఉంటారట. ఇంకా తర్వాత శ్లోకంలో అష్టమూర్తుల గురించి వివరించారు. ఈ అష్టమూర్తి ఉపాసన విచారణ రూపమైనప్పుడు ఉపనిషత్ ప్రతిపాదించిన ఈశావాస్యమిదం సర్వం అనే తత్వానికి తీసుకువెళ్ళి సర్వం శివమయం అనే స్థితికి వెళ్ళి కైవల్యాన్ని ఇస్తుంది అని చెప్పారు. తదుపరి శ్లోకంలో ఏకాదశ రుద్రాత్మికమైన శివతత్వం గురించి వివరించారు. బ్రహ్మము ఒక్కడే, బ్రహ్మమును తెలియజేసే అక్షరం ఒకటే, ఆ ఒక్క అక్షరము అకార ఉకార మకారములతో కూడి ఉంటుంది, వినబడేవి మూడు, వినబడకుండా ఎనిమిది సూక్ష్మ ధ్వనులు ఉంటాయట, ఈ పదకొండే ఏకాదశ రుద్రులుగా ప్రణవంలో దాగి ఉన్నారట, ఆ ప్రణవమే శివుడు. ఇది మనలోనూ ఉందిట ఈ ప్రణవం. ఎలాగా ఆలోచిస్తే, యోగ రూపంలో ఆలోచిస్తే పంచభూత చక్రాలు మూలాధారం నుంచి విశుద్ధి వరకు ప్లస్ మనస్సు చక్రం భృగు మధ్యస్థానంలో అంటే ఆ ఊ మా అనేటప్పటికీ ఆజ్ఞాచక్రంతో అయిపోతుంది. ఆ తర్వాత ఎనిమిది సూక్ష్మ ధనులు సహస్రారం వరకు ఉంటాయి, అవి అత్యంత సూక్ష్మమైనవి, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మని తురియాన్ని సూచిస్తాయి. ఈ పదకొండు చిద్రేక రసరూపిణి అయిన సుషుమ్న స్తంభం యందు సంచరిస్తున్నాయి. ఈ శరీరానికి ఈ పదకొండు దివ్యనాద శక్తులతో కూడిన స్తంభం ఎలా ఆధారమో అలాగే మొత్తం విశ్వానికి ఆది మధ్యాంతాలు లేని పదకొండు ధ్వనులతో ప్రకాశిస్తున్న మహాస్తంభం ఆధారం, అదే ఆది మధ్యాంతమైన అగ్నిలింగం మనలో ఉన్న మహాలింగం. ఇది గ్రహించవలసిన ఏకాదశ రుద్రాత్మికమైన తత్వం అని గురువు గారు వివరించారు. శివుడు అంటే సర్వహ, ఒక్కటి అంత అంత, అంటే చిన్న పెద్ద ఇక్కడ అక్కడ అల్పము అధికము అన్ని ఆయనే. అది తెలుసుకోవాలి. ఆయనే సృష్టి చేసేటప్పుడు భవుడు, స్థితి చేసేటప్పుడు మృడు, లయ చేసేటప్పుడు హరుడు, తత్వత శివుడు అని చెప్పారు గురువు గారు. తర్వాత శివ మహిమన స్తోత్రం గురించి చెప్తూ ఇవన్నీ, ఆ స్తోత్రం చాలా ఎవరు పఠించినా ధన్యులు అవుతారు, దేవతలైనా గంధర్వులైనా ఎవరైనా పఠిస్తే ధన్యులు అవుతారు. అది అత్యంత శక్తివంతమైనది మంత్రస్వరూపము. దీక్షలు కానీ, దానాలు కానీ, తపస్సులు కానీ, తీర్థయాత్రలు కానీ, జ్ఞానాలు కానీ, యోగాలు కానీ, కర్మలు కానీ ఇవన్నీ కలిపిన మహిమన స్తోత్రంలో 11వ భాగానికి సరిపోదని గురువు గారు వివరించారు. ఒకప్పుడు నారదుల వారు సంచారం చేస్తూ హిమవత్ పర్వతాన్ని చేరుకున్నారు. ఇది కశ్యపుల వారు ఇంకా చెప్తున్నారనమాట. అప్పుడు హిమవంతుడు నారదుడికి నమస్కరించి సాధనలో ఏది గొప్పది, క్షేత్రాలలో ఏది గొప్పది అని అడిగారట. అప్పుడు ఓంకారస్తత్వం అద్వైతం, అదే శివం, అదే జ్ఞానాత్మకం, సర్వలోకాలకే అది ప్రభు అని ఓంకారం గురించి, క్షేత్రాలలో కాశీ క్షేత్రం ఉత్కృష్టమని చెప్పారట. సంసార రూపమైన భయంకరమైన భయాన్ని పోగొట్టే భవానీదేవి కాశీలో ఉంటుంది, అలాగే అన్నపూర్ణము ఉన్న చోట ఐశ్వర్యాలకి కొదవే ఉంది, భుక్తి ముక్తిని ఇస్తుంది అన్నారట. తర్వాత ఒకప్పుడు దేవతలందరూ కలిసి ఓంకారాన్ని ధ్యానం చేస్తే ఓంకారం ఒక రూపు ధరించి సాధనకి మోక్షార్థం కొరకు శివార్చనం, శివధ్యానం, శివనామ అనుసంకీర్తనం, శివక్షేత్ర నివాసం ఇవి ముక్తి సాధన ఇస్తాయి అని చెప్పారు అని పలికిందిట. ఇంకా తర్వాత ప్రసంగంలో గురువు గారు శ్రీశైలంలో నందికేశ్వరుడు సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సుబ్రహ్మణ్యుణ్ణి శివతత్వం గురించి చెప్పమని అడిగితే స్కందుడు శివధర్మముల గురించి, సాధనా విషయముల గురించి ఇంకా చాలా వివరించారు. అందులో మొదటగా శ్రద్ధ గురించి చెప్పారు. శ్రద్ధ అది అత్యంత అవసరమైనది అని చెప్పారు. అంటే శ్రద్ధ అంటే శాశ్వత బుద్ధితో ఒకదాని యందు దృఢంగా మనసు నిలపడం, అలాగే శివుని యందు శ్రద్ధ కలగడం చాలా విశేషమైనది. శ్రద్ధయా అనన్యగామిన్య ముక్తిర్భవతి సర్వదా అన్న ఈ వాక్యం చాలా గుర్తు పెట్టుకోవలసిన వాక్యం అని గురువు గారు చెప్పారు. ఎప్పుడైనా సరే అటు ఇటు చెదరని శ్రద్ధ మాత్రమే ముక్తినిస్తుంది. శ్రద్ధతో చేసిన చిన్న కార్యం అయినా కూడా విజయాన్ని చేకూరుస్తుంది. శ్రద్ధ శివేహి కర్తవ్య సా ఏవ ముక్తి ప్రదాయిని, అంటే అలాంటి శ్రద్ధ శివుని ఎందు కలిగి ఉంటే అది ముక్తినిస్తుంది. శ్రద్ధకి పర్యాయ పదమే భక్తి అని చెప్పారు గురువు గారు. ఇంకా ఇందులో శ్రీశైల మహాత్మ్యం గురించి వివరిస్తూ స్కందుడు శ్రీశైలంలో ఉన్న ప్రతి రాయి శివలింగమే అని, అక్కడ చాలా తీర్థాలు ఉన్నాయని, ఆ లింగాల కాంతి శ్రీశైల క్షేత్రం అంతా ప్రకాశిస్తోందని, సామాన్యులు చూడలేరు, సూక్ష్మ దృష్టితోనే చూడగలమని నందికేశ్వరుడికి చెప్తాడు. ఇంకా అక్కడ చాలా మంది మహర్షులు మునులు ఆశ్రమాలు కట్టుకుని నివసిస్తూ ఉన్నారని చూపిస్తాడు. ఆ తర్వాత ఒకసారి అత్రి మహాముని శివుని గూర్చి తపస్సు చేశాడని, ఆయనకు శివుని అనుగ్రహంతో నేత్రముల నుంచి ఒక దివ్య తేజస్తో కొడుకు లభించాడని, మునులు ఆ శిశువుకి శివుని అనుగ్రహం వల్ల కలిగిన వాడు కనుక సోముడని నామకరణం చేశారని చెప్పాడు. సోమ అన్న పదానికి అర్థం వివరిస్తూ సహా ప్లస్ ఉమా, సహా ప్లస్ ఉమా, ఉమా అంటే విద్య, అంటే జ్ఞానమయ్యే శక్తి, జ్ఞానాతేవ కైవల్యం, ఉమా అనుగ్రహమే కైవల్యాన్నిస్తుందని గురువు గారు చెప్పారు. విద్యా సర్వ ఉమా రూప, విద్యలన్నీ ఉమా రూపాలు, విద్యానామీశ్వర శివ, విద్యలకేశ్వరుడు శివుడు. సా ఉమా అంటే సర్వ విద్యాది దేవత అయిన ఉమాదేవితో ఉన్నవాడు విద్యాధీశ్వర అని గురువు గారు వివరించారు. తదుపరి శ్లోకాలలో నైమిషారణ్యంలో ఋషులందరూ ఒకసారి కలిసి సూర్య భగవాన్ని శివతత్వం చెప్పమని ప్రార్థిస్తారు. అప్పుడు సూర్య భగవానుడు పరతత్వం శివుడు అని శివపారణ్య ప్రతిపాదన వేద ప్రమాణికాలతో చెప్తాడనమాట. సర్వాధికుడైన సర్వపూజ్యుడైన శివుడు విరాట్ రూపుడై విశ్వరూపుడై ఉన్నాడు. ఎలాగో అంటే పావుభాగం విశ్వమంతా శక్తిగా వ్యాపిస్తే అందని తత్వంగా ముప్పాతిక భాగం ఉన్నాడైనా అని మహాలింగ తత్వ భావన పురుష సూక్త గర్భితంగా చెప్తూ ఉంటారు. పురుషుడు అంటే ఎవరు? పురుషోవై రుద్ర అని వేదం చెప్తోంది. పురుష సూక్తంలో పురుష అంటారు, దానికి అన్వయం వేదంలో రుద్రుడు అని చెప్పారు. సర్వభువనముల యందు అగ్ని జలాదుల యందు కూడా ఒక రుద్రుడే వ్యాపించి ఉన్నాడని వేదమే చెప్తుంది. వేదముల యొక్క హృదయం శివపారణ్యం అని చెప్పారు గురువుగారు. సోముడే వీటన్నిటికీ జనిత అంటే కారణమైనవాడు. ఎవడైతే ఇలా చెప్పబడుతున్నాడో వాడే అంతటా ఉన్నాడు అన్న సమబుద్ధి కలిగి ఉండడమే యోగం అని వివరించారు గురువుగారు. ఇంకా తదుపరి శ్లోకాల్లో శివపారణ్యం ఎలా చెప్తున్నారు అంటే ఉపనిషద్ వాక్యాలు వివరించి చెప్పారు. దాని అర్థాలు చెప్తాను. భగవానుడు ఒక్కడే, ఈశ్వరుడు లోకాలని తన శాసక శక్తితో శాసిస్తాడు, అందుకే ఆయన్ని ఈశ్వరుడు అన్నారు. ఎవరైతే ఈ విధంగా ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారో వారు అమృత తుల్యులైపోతారు. తత్వాన్ని తెలిసిన వారు అమృతత్వాన్ని పొందుతారు. ఏక ఏవహి రుద్రోయం నద్వితో ఏహి ఈశ్వర అన్న వేదవాక్యం ఏం చెప్తోందంటే, ఉన్నది ఒక్కడే, సకలం ఈశ్వరుడే, ఇంకా రెండవది ఎవ్వరూ లేరు అని చెప్తోంది. లింగం అంటే అర్థం దానికి ముఖం ఒకవైపు లేదు, అంతటా ఉంది అని. శివుడు తన చేతులతో దూరమంతా వ్యాపించి ఈ విశ్వాన్ని నడుపుతూ ఉంటాడు. ఇవన్నీ వేదవాక్యాలు, అర్థాలు చెప్పారు గురువు గారు. ఎలాగైతే స్థితి చేస్తూ గాలి నింపుతూ ఉంటాడో జగత్తులో తన శక్తిని నింపుతూ ఉంటాడు. శివుని తప్ప మరొక మార్గం లేదు, సర్వవ్యాపక కనుక సర్వకతుండు శివుడే అని చెప్పి ఇవన్నీ చెప్పారు. శివునికి పాదాలు లేవు, ఎక్కడికైనా వెళ్తాడు, చేతులు లేవు దేన్నైనా పట్టుకుంటాడు, కళ్ళు లేవు దేన్నైనా చూస్తాడు, చెవులు లేవు దేన్నైనా వింటాడు. ఆయనకి అన్నీ తెలుసు, ఆయన అన్నీ తెలుసుకుంటాడు. ఆయన్ని ఎవరూ తెలుసుకోలేరు, తెలుసుకునేవాడే లేడు. తెలుసుకునే సాధన అయిన బుద్ధికి మాటకి కూడా శివుడు అందడు. అందరికి ముందున్న వాడు ఆయన, పరిపూర్ణుడు ఆయన. ఆ దేవదేవోత్తముని మన బుద్ధిని ప్రేరేపించమని వేడుకుందామని చెప్పి గురువు గారు చెప్పారు. ఇవన్నీ వేదాలు చాలా చెప్పారు, ఇవి జస్ట్ అర్థాలు చెప్తున్నాను నేను ఇక్కడ. ఆయన ఆకారం, శివుడి ఆకారం ఎలా ఉంటుంది అంటే ఏమిటి అంటే, ఆయన స్త్రీ కాదు పురుషుడు కాదు, సర్వాకారాలు సదాశివుడే. కుమారుడు ఆయనే, కుమారి ఆయనే, సర్వాత్మలు ఆయనే. నల్లనివాడు, తెల్లనివాడు, పచ్చనివాడు, ఎర్ర కళ్ళవాడు అన్ని ఆయనే. ఛందస్సులు అతడే, వేద మంత్రాలు ఆయనే, వేద చోదితములైన కర్మలు ఆయనే, భూతము భవిష్యత్తు వర్తమానము అన్ని కాలాలు ఆయనే అని వేదాలు ఈ విధంగా శివుణ్ణి కీర్తించాయని చెప్పారు. మాయని తన అధీనంలో పెట్టుకుని మాయతో ఈ జగత్తును నడుపుతున్నవాడు శివుడే. అనాత్మ వస్తువులందు అతి సూక్ష్మంగా ఉన్నవాడు శివుడే. ఇలా ఎవరు తెలుసుకుంటారో వాడు ఆత్యంతిక శాంతిని పొందుతాడు. ఇంతకంటే తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. శివుడు తప్ప మరొక వస్తువు లేదు, శివునికి వేరుగా మరొక వస్తువు లేదు. అలాంటి శివుని అవమానించిన వారు అంటే జ్ఞానం లేనివారు నరకాల్లో పుడతారు అని చెప్పారు గురువు గారు. అన్ని ఋషులు ఇలాగని ఋషులు అనుకున్నారు, మహాత్ములు చెప్పారు అని స్కందుడు నందీశ్వరుడికి చెప్పాడు. ఇలా చెప్పా స్కందుడు చెప్పాడు అని చెప్పి సూర్య భగవానుడు నైమిసారణ్యంలోని వారందరి ఋషులకి చెప్పారు. ఇదే విషయం జగదీశ వ్యాధులకి స్కందుడు చెప్పాడు. ఇలా స్కందుడు చెప్పాడనే విషయం సూతుల వారు సోనకాత్మునికి తెలియజేస్తున్నారని పరంపర గురించి కూడా వివరించారు గురువు గారు. తర్వాత సూర్య భగవానుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. ఇలా స్కందుని వచనాలు విని నందికేశుడు సంతసించి అప్పుడు మల్లికార్జునుడు దర్శనానికి వెళితే ఇద్దరిని కాశీకి వెళ్ళమని మల్లికార్జునుడు ఆదేశించాడు. ఇద్దరు అంటే నందికేశుడు స్కందుడు కాశీకి బయలుదేరారు. మనము వారిని తలుచుకుంటూ మన మురళ్ళలో వారితో పాటు ప్రయాణిద్దాం. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు. స్వస్తి.
చాలా వివరంగా చెప్పారు లలిత గారు. ఆ నీలకంఠుడు అనగానే నాకు దయామూర్తి గుర్తొచ్చాడు, ఎందుకంటే ప్రపంచాలన్నీ అతలాకుతలం అవుతున్నాయని విషం తాగేశాడు. తాగి కడుపులో పెట్టుకోకుండా కడుపులో మింగేస్తే మొత్తం కడుపులోకి వెళ్ళిపోతే అక్కడున్న బోనాలు ఏమైపోతాయని కంఠంలో పెట్టుకున్నాడు. ఆ దయామూర్తికి వందనాలు. అంతేకాక అష్టమూర్తుల గురించి చెప్పినప్పుడు నాకు నీ ఎనిమిది తనువులే ఈ జగము మహేష, అనుక్షణము గమనించే ఆది మూలమా అనిపించింది అన్నమాట. అటు తర్వాత పుష్పదంతుల వారు అంత స్థుతి చేసి నా వల్ల రెండు తప్పులు జరిగాయి అయ్యా అంటూ, ఆ రెండు తప్పులు ఏంటి అంటే గత జన్మలో నీ నామం పలకలేదు, అది అది చేసి ఉంటే పుట్టేవాడిని కాదు కదా, ఈ జన్మలో ఇది ఆఖరి, మళ్ళీ నీ నామము చెయ్యను సుమా, ఎందుకంటే మరలా పుట్టను అన్న వాక్యం నాకు చాలా నచ్చిందనమాట. అటు తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు నందికేశ్వరుడు స్కందుడి సంవాదము, విశ్వేశ్వర జ్యోతిర్లింగం అంటే ఏమిటి, నామస్మరణ, మహాదేవ నామ మహిమ గురించి చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః, అందరికీ నమస్కారం. శ్రీ మహాగణాధిపతి నమః. స్కంద నందికేశ సంవాదంలో శివతత్వం వ్యక్తమవుతున్నది. దీనిని నైమిసారణ్యంలో తపస్సు చేస్తున్న మునులకు సూర్యభగవానుడు ఉపదేశిస్తున్నాడు. సూర్యుడు చెప్తున్న అంశమే ఆ దివ్యమైన శ్రీశైల క్షేత్రంలో సుబ్రహ్మణ్య నందికేశ సంవాదం. ఈ సంవాదంలో వేద ప్రామాణ్యములతో శివపారంభ్యమును వివరించారు. అంటే వేదం యొక్క ప్రామాణికతను తీసుకొని శివుని యొక్క ఉత్కృష్టతను తెలియజేయడం జరిగింది. వేదం ప్రతిపాదించిన పరమాత్మ ఎవరో, ఆయనే శివుడు. కావున శివారాధన అనగా వేద వేదాంత ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మను ఆరాధించడమే, అది తప్ప తరించడానికి మరొక మార్గం లేదు. ఆ సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మను ఆరాధించడము, విచారించడమే ముక్తికి హేతువు. శివోపాసన అనగా ఒక దేవతా ఉపాసన అని కాకుండా పరబ్రహ్మంనే ఉపాసిస్తున్నామని తెలుసుకోవాలని గురుగారు చెప్పారు. అలాగే శివశబ్దం కూడా త్రిగుణాతీతమైనటువంటి పరబ్రహ్మనే తెలియజేస్తుంది. సంసార తాప పాప సంహారం ఏమిటంటే ఉమాకాంతుని అనుష్ఠానం అని కందుడు నందికేశంతో చెప్పాడు. ఎలాంటి వారు ఉమాకాంతుని పూజిస్తారంటే నియమబద్ధమైన జీవితం గడిపేవారు, వ్రతపరాయణులు, సంతులు, ప్రశాంత మనస్కులు, ఈ మూడు లక్షణములు కలిగిన వారు పూజయంతి స్తువంతి, అంటే దైహికమైన శరీరంతో పూజ, వాక్కులతో చేస్తే స్తోత్రం, చింతయంతి అంటే ఆలోచించడం అనగా త్రికరణాలతో ఈశ్వరుని పూజించాలని మనస్సును మనకి సుబ్రహ్మణ్యుడు చెప్పకనే చెప్పాడు. అలాంటి మునులు ఈ దివ్యమైన శ్రీశైల క్షేత్రంలో చాలా మంది ఉంటారని సుబ్రహ్మణ్యుడు చెప్పాడు. అప్పుడు నందికేశుడు సుబ్రహ్మణ్యుడితో, నువ్వు చెప్తున్న వేద ప్రమాణములతో కూడిన శివతత్వం వింటుంటే చాలా బాగుంది అని చెప్పాడు. అప్పుడు నందికేశుడు సుబ్రహ్మణ్యుడితో, నీవు వచ్చేటప్పుడు ఎలా వచ్చావు, అది వివరింపమని అడిగాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు, నేను కైలాసం నుండి వస్తూ కాశీక్షేత్రమునకు వచ్చాను ముందర, ఎందుకంటే ఎక్కడైతే శరీరాన్ని వదిలితే శివ సాయుజ్యాన్ని పొందుతారో అలాంటి కాశీక్షేత్రం దర్శనం చేసుకొని వచ్చాను. ఎల్లవేళలా శివుడు అంబతో కలిసి ఎక్కడ సంచరిస్తాడో అలాంటి కాశీని దర్శించి వచ్చాను. ఎక్కడైతే విశ్వేశ్వరలింగం ముక్తిలింగం అని కీర్తించబడుతుందో అలాంటి కాశీక్షేత్రం నుండి వచ్చాను. సాక్షాత్తు మోక్ష భిక్షనే ఇవ్వగలిగిన జగన్మాత ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి వచ్చాను. ఎక్కడైతే సర్వదేవతలతో కలిసి శ్రీ కాళభైరవుడు ఉన్నాడో అక్కడి నుండి వచ్చాను. అప్పుడు స్కందుడు నందికేశుడు కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకొని మరలా ఆయన అనుమతితో ఉభయలు మరలా కాశీకి బయలుదేరారు. ఆ కాశీకి రాగానే ముందుగా మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుడు దర్శనం చేసుకొని అక్కడ జ్ఞానవాపులో మరలా స్నానం చేసి ఆ జ్ఞానవాపి ఉదకంతో జ్ఞానేశ్వరుడిని అర్చించి ముక్తి మండపాన్ని చేరుకొని పరమేశ్వరుని రుద్ర సూక్తాదులతో స్తోత్రం చేశారు. అప్పుడు వారి ఇరువురిని చూసి విశ్వేశ్వరుడు, నువ్వు ఇంక ఇక్కడ ఉండమని స్కందునితో అన్నాడు. అందుకే కాశీక్షేత్రంలో స్కందుడు ఉన్నాడు. నేటికీ మణికర్ణిక తీరము దగ్గర స్కంద తీర్థమని చెప్పబడుతున్నది. అదేవిధంగా నందికేశ్వరుని కూడా నువ్వు నా సమీపంలో ఉండు అని చెప్పాడు. అప్పుడు స్కందుడు మరియు నందికేశుడు కూడా అక్కడే అనగా కాశీలో ఉండిపోయారు. నందికేశుడు అనగా స్వామివారి ప్రధాన గణాధ్యక్షుడు. అలాగా సూర్యభగవానుడు నైమిసారణ్యంలో మునులకు వివరిస్తూ భూమండలంలోని జంబూద్వీపం, దాని ఎందున్న భరతఖండం, భరతవర్షం చాలా గొప్పది, దీని ఎందు విశేషించి మహాక్షేత్రములు అనగా శ్రీశైలము మరియు కాశీక్షేత్రం గురించి వివరించడం అంటూ అటుపిమ్మట అరుణాచలం, దక్షిణ కైలాసం అనగా శ్రీకాళహస్తి గురించి చెప్పాడు. అన్నిటికంటే విశిష్టమైనది కాశీక్షేత్రం అందున్న విశ్వేశ్వర మహాలింగం, దాని గురించి తెలియజేస్తున్నారు. అది వర్తులాకారంలో రాయవలే ఉంటుందని కానీ, జ్యోతివలే ఉంటుందని కానీ కాదు. అసలు విశ్వేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి. అక్కడ ఉన్నవాడు సాంభుడు. ఆయన ఎవరంటే, ఎవరి కాంతిని అనుసరించి భువనమంతా ప్రకాశిస్తుందో ఆయన, ఎవరి వెలుగు వల్ల వేల కిరణాలు సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, చంద్రుడు నక్షత్రాలు ఎవరి ఉనికి వల్ల ప్రకాశిస్తున్నాయో ఆ ఉనికి విశ్వేశ్వరలింగం. అది నిష్కలమైనది, నిర్గుణమైనది. నిష్కలమైనది అనగా భాగములు లేనిది అంటే పూర్ణమైనది. నిర్గుణమైనది నిరాకారమైనది, నిరంజనమైనది అనగా పరమాత్మని తప్పేదేమీ లేదనటమే నిరంజన శబ్దానికి అర్థం. ఆయన నిష్క్రియ, ఆయనకి ఏ కర్మలు లేవు, ఆయన ఏ కర్మ చేయటం లేదు. మరి ఇంత ప్రపంచం ఎలా నడుస్తుందంటే ఆయన దగ్గరున్న మాయ చేస్తూ ఉంది. నిత్య నిరవధ్య నిరామయ ఆది వ్యాధులు ఏమీ లేనటువంటి వాడు, స్వరూప సర్వరూప సర్వాత్మక యహ సర్వాంతక అనగా సర్వాంతుడై ఉన్నాడు. ఎవడు లోపల ప్రవేశించడం వల్ల మనసు మేల్కొంటుందో అనగా బుద్ధి ఇంద్రియాలు పనిచేయడం మొదలవుతాయో, ఎవరి శాసన భీతి చేత పంచభూతములు వివరిస్తున్నాయో అతను భగవానుడు బ్రహ్మము. ఆయనే లింగరూపేణ తిష్టతి. విశ్వేశ్వరుడు అంటే ఇది అర్థం. ఆయన సర్వదేవోత్తముడై సర్వదేవతలకు అంతర్యాముడు. ఇప్పుడు సూర్యభగవానుడు శివనామ మహిమ గురించి వివరిస్తున్నాడు. శివనామం ప్రతి ఒక్కటి కూడా దివ్యమైన అస్త్రం. భగవన్నామ స్మరణ మరియు శ్రవణం కూడా గొప్పవి. ఈ నామస్మరణలో ఉచ్చారణ, విచారణ మరియు స్మరణ మూడు జరగాలి. అర్థం తెలుసుకొని ఉచ్చరిస్తే నామానికి శక్తి పెరుగుతుంది. అలాగే ఇంతకుముందు సోమ నామమునకు అర్థం చెప్పుకున్నాం, అనగా ఉమాపతి. ఇప్పుడు శంకర నామానికి అర్థం శంకరోతీతి శంకర, శం కరోతీతి శంకర. అనల్పమైనది, అవ్యక్తం, నిర్వచనానికి అందని సుఖమునకు శం అని పేరు. దాన్ని ఎవడు కలిగిస్తున్నాడో ఆయన శంకరుడు. శంకర నామోచ్చరణ చేసేవారు ఎప్పుడూ దుఃఖాలకి లోను కారే. అటువంటి స్వామి భక్తులు ఎక్కడుంటారో ఆయన అక్కడ ఉంటాడు. త్రిపుండ్రములు ధరించి మహాదేవ నామం పలికితే భక్తుడు ఎక్కడికి వెళితే అక్కడికి మహాదేవుడు వస్తాడట. మహాదేవ 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 అనగా జీవుడు ముక్తి కాంతను పెళ్లాడుతున్నాడట అని అర్థం. మహాదేవ నామం పలికితే అపమృత్యు మరియు కాలమృత్యు దోషాలు తొలగుతాయి. సంసారం అనే వ్యాధిని పోగొడుతుంది మహాదేవనామం. మహాదేవ అనగా నాలుగు చిగురులతో ఉన్న పల్లవం. దీనివల్ల వచ్చే మహిమ ఎటువంటిదంటే అని ఒక వృత్తాంతమును వివరించాడు. ఈ కథలో ఒక విప్రుడు త్రిపుండ్రములు ధరించి ఘోర అరణ్యం నుండి వస్తూ మహాదేవ నామస్మరణలో భయంకర పిశాచం నుండి రక్షింపబడ్డాడు. ఎవరైతే భస్మధారణ చేసుకుని మహాదేవ నామస్మరణ చేస్తాడో వాడిని కాలమృత్యువు కూడా తాకలేదు. ఎందుకంటే వాడిని రక్షిస్తున్న వాడు కాలకూట విషయాన్ని మెలిగిన వాడు. ఈ మహాదేవ నామస్మరణం వినడం వల్ల ఆ పిశాచానికి పిశాచ దేహం పోయి దివ్య దేహం వచ్చింది. భగవన్ నామస్మరణ వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పోతాయి. నామస్మరణ రక్షా కవచం. పిశాచ బ్రహ్మ రాక్షసాది ఉపాధులు మరియు యుగాంతరాల తరబడి ఉంటాయి. ఈ పిశాచం అత్యుత్తమైన బ్రాహ్మణ జన్మ పొంది భక్తి నామస్మరణ విస్మరించి ఎలా శాపగ్రస్తుడై ఘోర పిశాచ జన్మ పొందాడో తెలిపి దాని నుండి మహాదేవ నామం శ్రవణం వల్ల మరలా దివ్యత్వం పొంది శివపంచాక్షరి మంత్రోపదేశం కూడా పొందాడు. ఈశ్వరునికి నామస్మరణ, ఈశ్వరారాధన పారమార్థిక ప్రయోజనాలే కాకుండా ఐకమైన సుఖాలను ప్రసాదిస్తుంది. అలాగే ఒక విప్రదంపతులకి లేకలేక కలిగిన మేధావి అనే ఒక చిన్న పిల్లవాడు, 16 ఏళ్ల వయసులున్న పిల్లవాడు ఆ చంద్ర తారక ఎలా ఉండిపోతాడో ముందు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః.
చాలా బాగా వివరించారండి. నామస్మరణ గురించి, మహాదేవ నామ మహిమ, విశ్వేశ్వర జ్యోతిర్లింగం అంటే ఏంటో బాగా వివరించారు. శివపదంలో గురువుగారు ఒక కీర్తన రాశారనమాట. శివనామమును గూటి చిలకగా మారుమా భవతాప పంజరపు భయమేల మనస అంటూ కీర్తన. అది గుర్తొచ్చింది అనమాట నాకు మీరు శివనామ స్మరణ చేస్తే ఏంటి అని చెప్పినప్పుడు. అటు తర్వాత ఇప్పుడు శిరీష గారు మేధావి అను విరాట్ మిత్రరాట్ వృత్తాంతము చెప్తారనమాట.
ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివనామ మంత్ర ఆరాధన విశేషాలు తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు బిల్వార్చనా ఫలాన్ని తెలిపే రెండు ఇతివృత్తాల గురించి తెలుసుకుందాం. హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక మహర్షి ఉండేవాడు. ఆయన భార్య విమల. శివాచార పరాయణులైన వారిద్దరికి శివానుగ్రహం వల్ల కలిగిన పుత్రుడు మేధావి. ఆ పిల్లవాడికి చేయవలసిన జాతకర్మలు, అన్నప్రాశన, ఉపనయనం వంటి సంస్కారాలు సకాలంలో చేయించి సాంగోపాంగంగా వేదాభ్యాసనం చేయించారు. మేధావి కూడా వేదాలను, సమస్త ధర్మశాస్త్రాలను చురుగ్గా అభ్యసించి సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని విద్యా వినయ సంపన్నుడయ్యాడు. ఒకరోజు తండ్రి అతని యోగదృష్టితో పిల్లవాడి భవిష్యత్తును దర్శించి అతడు 16 ఏళ్లకే మరణిస్తాడు అని తెలుసుకుంటాడు. ఎప్పుడు దేనికి చెక్కు చెదరకుండా ఉండే తన భర్త ముఖం మ్లానమై ఉండటం గమనించి భార్య ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు తండ్రి చెప్పిన సమాధానం విన్న మేధావి, ఈ శరీరం పోతుందని బాధపడుతున్నారు, అసలు ఇది ఎప్పటికీ ఉంటుందంటారా, ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే కదా, నిత్యోహం, అజరోహం, అనంతోహం, మమ నాశం కథం భవేత్, ఈ నా శరీరం నశిస్తుంది కానీ నాకు, అంటే నా ఆత్మకు నాశనం లేదు అని అన్నాడు. దేహాన్ని ఉపాధిగా చూస్తూ దేహాదులకు చైతన్యాన్ని ఇస్తున్న బ్రహ్మమే తన ఆత్మస్వరూపంగా ఎరుక కలిగిన వాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. ఒక పక్క ఆడుతూ పాడుతూ వేదాధ్యయనం చేస్తూ కూడా దృష్టి మాత్రం ఆత్మ విచారణపై, బ్రహ్మవస్తువుపై పెట్టాడు. అదేవిధంగా మనం కూడా మన వ్యవహారాలు చూసుకుంటూనే బ్రహ్మ విచారణ చేసుకుంటూ దాని అందే నిలవచ్చు. మరణ ముహూర్తం తెలియటం అదృష్టం అనుకున్న వాళ్లలో పరీక్షిత్ మహారాజు ఒకడు. 7 రోజుల్లో పోతానని తెలియగానే తన అదృష్టమని భావిస్తూ ప్రతిక్షణం సార్థకం చేసుకున్నాడు. అలాగే మేధావి కూడా, నా అదృష్టం వల్ల నేను ఎప్పుడు పోతానో నాకు తెలిసింది కనుక ఈ రోజు నుండి క్షణం వృధా చేయకుండా సర్వాత్మ స్వరూపుడైన ఆ శివుణ్ణి నిరంతరం పూజిస్తూ ఉంటాను. ఇంద్రియాలతో బాహ్య పూజ, వాక్కుతో స్తోత్రం, కీర్తనం, మనస్సుతో జపం, ధ్యానం చేసుకుంటూ ఉంటాను అని సంకల్పించుకున్నాడు. అంటే త్రికరణ శుద్ధిగా అన్నమాట. అయితే మేధావి తల్లి మాత్రం బాధపడుతూనే ఉంది. తల్లి బాధను తీర్చడం తనయుడుగా తన కర్తవ్యం కనుక తనకు ఈ శరీరంపై ఆపేక్ష లేకపోయినా, నశించిపోయే లక్షణం ఉన్న ఈ శరీరం నిలిచి ఉండేటట్టుగా శివుని గూర్చి తపస్సు చేయటానికి తల్లి అనుమతి కోరాడు. అపమృత్యువు తొలగటానికి, కాలమృత్యువు కలగటానికి తగ్గ మంత్రాన్ని ఉపదేశించమని తన తండ్రిని ప్రార్థించాడు. ఆ విధంగా త్రయంబక మంత్రం పొంది తల్లి వెంటరాగా ఒక పవిత్రమైన సరస్సు వద్దకు చేరుకుని సంకల్పం చేసి బిల్వవృక్షం మూలంలో మృణ్మయ లింగాన్ని ప్రతిష్ఠించి బిల్వదళాలతో 8 రోజులు పూజ చేశాడు. ఆ విధంగా ఒకనాడు పూజ చేస్తుండగా అతని కాలం తీరి మృత్యుదేవత అక్కడికి చేరుకుంది. ఇక్కడ మేధావి చేసిన మృత్యుంజయ స్తోత్రం గురువుగారు మనకు అందించారు, అది నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అయితే మృత్యుంజయ మంత్రాన్ని సిద్ధింప చేసుకున్న అతని శాంభవ తేజస్సుకి మృత్యువు అతని దరి చేరలేకపోయింది. అక్కడ బిల్వ వృక్ష మూలంలో ఉన్న శివలింగానికి, మేధావికి నమస్కారం చేసి మృత్యుదేవత అక్కడి నుండి వెళ్లిపోయింది. మేధావికి ఆ బ్రహ్మకల్పం ఆయుష్ ప్రాప్తించింది. ఇది మేధావి వృత్తాంతం. మనకి శివారాధనా పద్ధతులు, ఆ ఆరాధన ఎటువంటి శ్రద్ధతో చేయాలి, ఎటువంటి హృదయం, సంసిద్ధత, నియమపాలన ఉండాలి అనేవి తెలియజేయటానికి ఇన్ని కథలు. ఈ కథలలో జరిగే సన్నివేశాలు, సందర్భాలు, వారు చేసిన సాధన, స్తుతించిన స్తోత్రాలు, పొందిన అనుగ్రహం, ఇవి మనం అందుకోవలసిన సందేశాలు. పూర్వం ఒకనొక రాజ్యంలో మిత్రరాట్ అనే రాజు, ఆయన భార్య ఉండేవారు. ఒకనాటి సోమవారం ప్రదోష వేళ వ్రతం చేసుకుంటున్న తన సౌందర్యవతి అయిన భార్యను చూసి కామకుడై తన వద్దకు రమ్మని పిలిచాడు. అప్పుడు ఆమె, ఇవాళ పర్వకాలం, దీక్షలో ఉన్నాను, వదిలి రాలేను, ఇటువంటి పర్వదినాలు, ప్రత్యేక కాలాలు మనం తరించడం కోసమే ఏర్పడ్డాయి కనుక ఈ కాలాన్ని మనం సాధనతో సద్వినియోగం చేసుకోవాలి, దీనివల్ల ఇహపర సుఖాలు లభిస్తాయి, ఇటువంటి సమయాలలో ప్రయత్న పూర్వకంగా ఈశ్వరారాధన చేయాలి అని హితము చెప్పింది. ఇదంతా విన్న రాజు ఆశ్చర్యంగా, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది అని అడగగా ఆమె, యోగ దృష్టితో తన పూర్వజన్మ దర్శించానని, తను కటిక దారిద్ర్యంతో బాధపడుతూ కట్టెలముకు బ్రతికేదని, అలా ఒకనాడు బిల్వవృక్ష మూలంలో జరుగుతున్న శివ పూజను చూసి పొందిన అనుభూతి వల్ల తన మరణానంతరం పుణ్యలోకాలను పొంది ఎన్నో ఏళ్లు ఆ ఆనందాలని అనుభవించి ఆ పుణ్యఫలం వల్ల ఒక మహారాజుకి పుత్రికగా జన్మించి ఇలా మీకు భార్యనయ్యాను అని చెప్పింది. ఆ పూర్వజన్మ స్మృతి ఎలా కలిగిందో నాకు తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం యోగ్యత వచ్చినప్పటి నుండి శివారాధన మరువలేదు అని చెప్పింది. అది విన్న భర్త తన గత జన్మ తెలుసుకోకోరగా అతను అరుదైన ఆకులు, అలములు అమ్ముకుని బ్రతికేవాడని, ఒకసారి బిల్వపత్రాలను ఏరి కట్టగట్టి వస్తుండగా దొంగలు ఎదురుపడగా భయపడి ఆ బిల్వపత్రాల మోపును అక్కడే పడేసి పరిగెట్టాడని, తన అదృష్టవశాత్తు అక్కడ ఉన్న నర్మద బాణంపై ఆ బిల్వపత్రాలు పడ్డాయని, ఆ పుణ్యఫలాన ఈ జన్మలో రాజవంశంలో పుట్టాడని చెప్పింది. తెలియక బిల్వపత్రములు స్వామిపై వేస్తేనే ఇంతటి రాజయోగం పడితే, ఇక తెలిసి చేస్తే అంతకన్నా యోగమేముంది అని అంటుంది. ఇకపైనైనా మోహం త్యజించి తెలిసి శివారాధన చేద్దాం అని ప్రేరేపించింది. దానితో ఆ రాజులో పరివర్తన ఏర్పడి ఇద్దరూ భోగేచ్చ లేకుండా పరమార్థంపై దృష్టి పెట్టి అన్ని కర్మలు ధర్మాలు శివార్పణ భావంతో చేసి తమ పుత్రుడికి యోగ్యమైన వయస్సు రాగానే పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని వారికి అప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనకి ఈ జన్మలో ఈమాత్రం భక్తి కలిగి భగవంతునిపై హృదయం మళ్ళింది అంటే మనం కూడా గత జన్మలో తెలిసో తెలియకో ఏదో ఒక మంచి పని చేసే ఉంటాం. దానివలనే ఈ జన్మలో ఈమాత్రం భక్తి జ్ఞాన సంపదలు దొరికాయి. ఆ ఎరుకతో ఇప్పుడు ఇక్కడ దొరికిన ఈ జన్మని సాధనకే సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత శివుడు పార్వతీదేవితో సువర్ణముఖరీ నదీ తీరాన కోట్ల కొలది బిల్వవృక్ష వనాలతో సిద్ధ పురుషులతో శోభిల్లుతూ దివ్యలింగంగా ప్రకాశిస్తూ దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన కాళహస్తి క్షేత్ర ప్రస్తావన చేస్తాడు. కాళహస్తి మహాత్మ్యం, అక్కడ జరిగిన లీలలు మనకి కీర్తన గారు తెలియజేస్తారు. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
చాలా బాగా వివరించారు శిరీష గారు. మేధావి వృత్తాంతంలో మనకి నీతి ఏంటి అంటే తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి, లభించిన దానితో హాయిగా ఉండాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఇందాక శివుడికి కీర్తనలు అవి చేస్తూ ఉండాలి, ఎప్పుడు శివనామం అన్నప్పుడు నాకు శివ పదంలో నుంచి శివుడొక్కడే తలపు, శివుడొక్కడే పలుకు, శివుడే సర్వము మాదు చింతమంతు, శివుడే తలుపులో శివమూర్తి, పలుకులో శివనామము, మేలిమి చెవులకు శివులీల కథలు, చెలగలి చేతులకు నడత శివార్చన విధులు, వెలిగే సర్వము హరుడై మెరిమే లేదిగా అన్న కీర్తన గుర్తొచ్చిందనమాట. ఇప్పుడు కీర్తన గారు దక్షిణ కైలాసం గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి చెప్తారన్నమాట. కీర్తన గారు
పవన్ వారు లేనట్టున్నారు, నెక్స్ట్ స్పీకర్కి
తర్వాతకి గాయత్రి గారు కాంచీపురము అరుణాచలం గురించి పంచాక్షరి మహిమ శివనామ వైభవం గురించి తెలుపుతారండి.
మొదలెడుతున్నానండి. అయితే శివాయ గురవే నమః. కావేరీ తీరంలో క్షేత్రాలున్నాయి, అక్కడ మహర్షులు సాధనా విధానాల గురించి చర్చల రూపంలో చెప్తూ శివభక్తులకు కావలసిన సాధనాంశాలు మూడు. అవి ద్రవ్య శరీరాలతో కూడిన బాహ్య సాధన, వాక్కుతో కూడిన మంత్ర స్తోత్రాది సాధనలు, యోగంతో కూడిన అంతర్గత సాధనలు అని చెప్పారు. బహిరంగ సాధన అంతరంగ సాధన రెండూ ముఖ్యమైనవే. జ్ఞానులైన చంద్రమౌళీశ్వర స్వామి వారు, భారతీ తీర్థ స్వామి వారు కూడా నిత్య పూజని ఎప్పుడు మానలేదు. ఇప్పుడు కాంచీపురం గురించి తెలుసుకుందాం. వేగవతి నదీ తీరం కాంచీపుర క్షేత్రం ఉంది, అక్కడ శివపార్వతులు ఏకాంబరేశ్వరుడు కామాక్షిదేవిగా ఉన్నారు. ఏకాంబరేశ్వరుని దర్శన మాత్రం చేతనే మనకి పాపం నశిస్తుంది. దేవతలు కూడా కాంచీపురమున ఉండాలనుకుంటూ ఉంటారు. అక్కడ కోటి తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి. తీర్థాల్లో అత్యంత శ్రద్ధతో పితృకర్మలు కూడా చేయాలని చెప్పారు. కంచిలో అమ్మ కామాక్షిని దేవపత్నులు అందరూ కొలుచుకుంటూ ఉంటారు. ఎందరో బ్రహ్మవేత్తలు ఏకాంబరేశ్వరుని ఆశ్రయించి కొలుచుకుంటూ ఉంటారు. కుబేరుడు ఏకాంబరేశ్వరునికి హేమ ప్రాకారాలతో రత్నగోపురాలతో విస్తారమైన ఆలయాన్ని నిర్మించాడు. దిక్కులన్నీ ఆ ఆలయ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఒకప్పుడు హిమవంతుడు కాంచీపురంలో ఉన్న తన కూతుర్ని శివుని దర్శించుకోవడానికి బయలుదేరి వచ్చి ఎన్నో వజ్రాలు రత్నాలు తీసుకుని వచ్చాడు. కాంచీపురం వైభవం చూసి తనతో తెచ్చిన మండలని అర్చన రూపంలో సమర్పించుకున్నాడు. కాంచీపురంలో మహర్షుల వలన సోమవార వ్రతం తెలియబడింది. సోమవార వ్రతం గురించి స్కాంద పురాణంలో ఉంది. సోమవారం అని అంటేనే ఫలితమిస్తుంది. పూర్వం ఒక దుర్మార్గ జీవితం గడిపే అతను తన కొడుకుకి సోమవారం అని పేరు పెట్టాడు. మరణ సమయంలో కొడుకును ఉద్దేశించి సోమవారం అని పిలిచినందుకు అతనికి ఉత్తమ గతులు లభించాయి. మరొక దివ్యక్షేత్రం అరుణాచలం గురించి చెప్తున్నాడు శివుడు. అరుణాచలనాథుని స్మరిస్తేనే పుణ్యం వస్తుంది. శివశాస్త్ర విశారదులు, శివయోగులు నేటికి అరుణాచలంలో ఉన్నారు. మనకు తెలిసిన యోగి రమణ మహర్షి. అరుణాచలంలో మకర సంక్రమణ సమయం గొప్పది. ఆ రోజు అరుణాచల దర్శనం చాలా విశేషమైంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఒక్కసారి చేసినా మళ్ళీ జన్మ ఉండదు. అక్కడ శివుడు మూడు రూపాల్లో ఉంటాడు. గిరి రూపం, లింగ రూపం, వట రూపం, అదే దక్షిణామూర్తి రూపం. యోగులు అన్ని రూపాలని దర్శించుకుంటూ ఉంటారు. మకర సంక్రమణ నాడు అరుణాచలుడు రథారూఢుడై వస్తుంటే దర్శించుకున్న వాళ్ళు ధన్యులు. ఒకప్పుడు కొందరు యోగులు అరుణాచల యాత్రార్థం వెళ్తుంటే ఒకతను వారిని ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా వారు మర్నాడు మకర సంక్రమణం, రథారూఢుడైన అరుణాచలని దర్శించుకోవడానికి వారు వెళ్తున్నారని సంగతి తెలిసి వాళ్ళతో కూడా అతను వెళ్ళాడు. మర్నాడు వాళ్లతో బ్రహ్మ సరస్సులో స్నానం చేసి, గిరి ప్రదక్షిణ చేసి, భస్మరుద్రాక్షలు ధరించి, శివనామము చేసి రథారూఢుడైన వస్తున్న అరుణాచలను చూసి భక్తితో పరవశించాడు. కొంత దూరం వెళ్ళాక దైవయోగం చేత ప్రాణాలు కోల్పోయాడు. అతనికి దివ్యగతులు లభించాయి. శివుడు అతడు నా సన్నిధిని చేరాడని చెప్పాడు. అరుణాచల శివ అని స్మరించినా ధన్యులవుతారు. ఎందరో యోగులు అక్కడ సాధన చేస్తారు. వేదములు మూర్తి భవించి అరుణాచల శివుని స్తుతించాయి. అరుణాచలేశ్వరుని స్మరించి స్తుతించిన వారికి కాశీవాసం ప్రాప్తిస్తుంది. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పారు. స్మరిస్తే మోక్షమిస్తుంది అరుణాచలం, పుట్టుకతోనే ముక్తినిస్తుంది కమలాపురం, శిఖర దర్శనంతో ముక్తినిస్తుంది శ్రీశైలం, దర్శిస్తేనే ముక్తినిస్తుంది చిదంబరం. ఇన్ని ఉండగా కాశీ ప్రశస్తి ఏమిటని లోపాముద్ర అడగగా అగస్త్యుల వారు, శ్రీశైల శిఖరాన్ని చూస్తే, అరుణాచల శివుని స్మరిస్తే, చిదంబరేశ్వరుని దర్శిస్తే ఈ పుణ్యం వలన కాశీలో ముక్తి పొందుతారు అని అన్వయించారు. చిదంబరానికి సమీపంన వృద్ధాచలం అనే అద్భుతమైన శివక్షేత్రం కలదు. అక్కడ వృద్ధ రూపం అంటే పెద్దవాడుగా ఉంటాడు శివుడు. వేదంలో నమో వృద్ధాయ చ సంవృద్ధనేచ అని ఉంది. ఇప్పటికీ అక్కడ చోళులు కట్టించిన మందిరం ఒకటి ఉంది వృద్ధాచలంలో. ఇంకా మణిముక్త నది ఉంది. ఇక్కడ బ్రహ్మవాదులు బిల్వనాన్ని ఆశ్రయించి మణిముక్తా నదిలో స్నానమాచరించి బిల్వాలతో శివుని ఆరాధిస్తారు. ఒకప్పుడు కశ్యప కణ్వాదులు మణిముక్తా నదిలో స్నానం చేసి అక్కడ కూర్చుని శివుని గురించి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అగస్త్యుల వారు వచ్చారు. వారికి నమస్కరించి కూర్చుని ఉండగా గౌతముడు వృద్ధాచలం మీద మహిమాన్వితమైన స్తోత్రం చేస్తాడు. ఇది అధర్వణ వేదంలో మంత్రమూర్తమైన సిద్ధ స్తోత్రం, సర్వదేవాత్మక రుద్రస్తుతి ఈ స్తోత్రం. యోవై రుద్రస్య భగవాన్ బ్రహ్మాన్ సాక్షాత్ మహేశ్వర సర్వతంత్ర స్వతంత్రశ్చా తస్మై వైతే నమో నమః అని మొదలవుతుంది. మధ్యలో నామాలు మారుతూ ఉంటాయి. విష్ణు, బ్రహ్మ, వినాయక, స్కంద, చంద్ర, అగ్ని, సర్వదేవతలు, దిశ, భూమి, సర్వం, స్వర మొదలైన వారందరినీ రుద్రునిగా తలుస్తూ స్తుతించిన స్తోత్రం ఇది. శివ అంటేనే శుద్ధ బ్రహ్మము, సృష్టి స్థితి లయలకి అతీతమైన శివపంచాక్షరిని పరబ్రహ్మ స్వరూపం అనే దృష్టితో చేస్తే ముక్తి లభిస్తుంది. అటువంటి బ్రహ్మవేత్తకి శివునికి భేదం లేదన్నాడు శివుడు. శివ అనే రెండు అక్షరాల మహిమ గొప్పది. శివునికి అత్యంత ప్రీతి అయిన నామము శివ అని పార్వతి చెప్పినట్టు స్కందుడు జగీషవ్యునికి చెప్పాడు. శివ అనే నామంతో అవ్యక్తమైన బ్రహ్మము వ్యక్తమైనది. బ్రహ్మ లక్షణం శివం, శుద్ధం, శాంతం, మంగళం, త్రిగుణాతీతమైంది శివం, నిరాకారం, నిరంజనం, శుద్ధ బ్రహ్మము శివనామం. శివ అనేది అక్షరాకారం ధరించిన అక్షర బ్రహ్మము. గురువుల ద్వారా శివాయ నమః అని కానీ నమశివాయ అని కానీ మంత్రం తీసుకోవాలి. మంత్రముగా అర్హత ఉన్నవారికే గురువు ఇవ్వగలరు. కానీ అందరికీ శివ అనే రెండు అక్షరాలు మంత్ర సమానమైనవే. సోమవారం నిష్ట, లింగ పూజ, పంచాక్షరి జపం, రుద్రాధ్యయనం, మత్కథా శ్రవణం ముక్తినిస్తాయి. ఇవి శివుని పంచలింగములు. అనేక జన్మల పుణ్యం ఉంటే శివనామం అంటే మక్కువ కలుగుతుంది. వేదము నమస్తారాయ నమశంభవేచ అంటూ నమశివాయ అని అష్టమ అనువాకంలో పెట్టింది. నమశివాయ అనే గొప్ప తారక మంత్రం చెప్పింది వేదం. ఇలా చెప్తూ ఒకప్పుడు ద్విజుడు ఒక ద్విజుడు సంచారం చేస్తూ హిమత్ పర్వత ప్రాంతంలో నివసించేవాడు. అడవిలో నిత్యం శివారాధన చేసుకుంటూ పళ్ళు తింటూ నిరాడంబరమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయనకి ఒక భిల్లుడు కనిపించి ఆయన చంపడానికి సిద్ధపడ్డాడు. ఆయన శివదీక్షాపరుడిని బ్రహ్మహత్య చేయకూడదు అంటే భిల్లుడు శివదీక్ష అంటే ఏమిటి, శివదీక్షాపరుడు ఎవరు అని ప్రశ్నలు వేశాడు. ఎవరు అప్పుడు ఆయన ఎవరు నిరంతరం శివచింతన చేస్తారో అతడే శివదీక్షాపరుడు అని, ఇంకా భస్మధారణ చేసేవాడు నిరంతరం శివకథలు వింటూ శివపంచాక్షర జపం చేస్తూ రుద్రాది వేల సూక్తములు పఠిస్తాడో అతడు శైవుడు అని తెలిపాడు. భిల్లుడు తాను ఇంకెవరిని చంపనన్నాడు. అతనిని గురువుగా ఎంచుకుని శివారాధన ఎలా చెయ్యాలి వివరించమన్నాడు. గురువు భిల్లునికి అక్కడ కనిపించే శివలింగాన్ని కోనేటి నీటితో అభిషేకించమన్నాడు. రోజు నదిలో స్నానం చేసి బిల్వదణాలు పువ్వులు తీసుకుని భస్మం ధరించి శివలింగాన్ని పూజించమన్నాడు. భిల్లుడు ఆ విధంగా రోజు శివుని పూజించేవాడు. అతనిలో పరివర్తన వచ్చింది. ఒకనాడు భిల్లుడు ఒక అరిటాకులో బిల్వాలని కోసి మూటగడుతుంటే అందులో ఒక పాము చేరింది, కానీ కాటేయలేదు. అతడు శివుని పూజిస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయింది. తర్వాత నిజరూపంతో ప్రత్యక్షమైంది. తాను మృత్యుదేవతని, అతని కాలమృత్యు సమీపించడం వలన వచ్చిందని, కానీ అతని శివభక్తికి మెచ్చి వరం కోరుకోమంది. భిల్లుడు శివభక్తి ఇంత గొప్పదా అనుకుని చెమర్చిన కళ్ళతో మృత్యుదేవతకి నమస్కరించుకుని తనకి శివుని పూజిస్తూ చేసే మంత్రం ఒకటి ఇవ్వమన్నాడు. రెండు అక్షరాల శివ మంత్రమును మృత్యుదేవత భిల్లునికి ఇచ్చి, ఈ మంత్ర మహిమ శివునికి తప్ప ఎవ్వరికీ తెలియదండి, ఇది వరకు బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలు కూడా శివనామం జపించడం వలన పోతాయి అని చెప్పి మృత్యుదేవత అంతర్ధానమైంది. వెంటనే భిల్లుడు గురువు వద్దకు వెళ్ళి జరిగింది వివరించాడు. గురువు భిల్లుని, నీవు ధన్యుడివి, అలాగే పూజా మంత్రం చేసుకోమన్నాడు. మరింత శ్రద్ధగా భిల్లుడు శివ పూజ చేసుకోసాగాడు. ఇంకా ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇక మీదట బిల్వాలతో శివుని పూజ చేయకుండా మంచి నీళ్లు కూడా ముట్టనన్నాడు. బిల్వవనం కాపాడడం, బిల్వాలను మూటగట్టుకోవడం, శివుని ఆరాధించడం చేస్తూ ఉన్నాడు. అతనిలో పవిత్రత పెరుగుతూ ఉంది. ఒకనాడు అతనికి ఒక్క బిల్వం కూడా దొరకలేదు, వెతుకుతూనే ఉన్నాడు. ఒకరోజు గడిచింది, మన్నాడు కూడా బిల్వాలు దొరకలేదు. అతడు నీరు కూడా ముట్టకుండా వెతుకుతూనే ఉన్నాడు. ఒక చక్కని సరస్సు కనపడింది. అక్కడికి ఒక ఆయన బంగారు పాత్రతో వచ్చి స్నానాదులు ముగించి భస్మధారణ చేసి బిల్లుని వద్దకు వచ్చి నీరు పోస్తాను తాగమని అనగా బిల్లుడు తన నియమం గురించి చెప్పాడు. అప్పుడు ఆయన నీరు తాగి అడవి నుంచి తెచ్చిన అరటిపండు ఒకటి ఇస్తాను, అది తిని వెతికితే వెతకడానికి ఓపిక వస్తుందన్నాడు. బిల్వాలను వెతకడానికి ఓపిక వస్తుందన్నాడు. బిల్లుడు నిరాకరించాడు. చనిపోతావు అన్నా కూడా నియమం తప్పనన్నాడు. అప్పుడు అద్భుతమైన బిల్వమాలను ధరించిన శివుడు అతని స్థానంలో ప్రత్యక్షమయ్యాడు. బిల్లుడు ఆనంద పరవశంతో అనేక బిల్వాలతో ముందున్న శివుని పాదాలని శివ శివ అని అరుస్తూ పూజించాడు. శివుడు వరం కోరుకోమనగా అతనికి శివ పూజకి బిల్వాలు ఎప్పుడూ దొరకాలి, ప్రతిరోజు శివుడు ఇలాగే దర్శనమివ్వాలి, బిల్వాలతో శివ పూజ చేస్తూ మరణించాలి అని కోరాడు. శివుడు కోరికలన్నీ అనుగ్రహించాడు. బిల్లుడు మళ్ళీ గురువు వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. అప్పుడు గురువు, తాను బిల్లునికి చెప్పాను కానీ తనకి శివుని దర్శనం అవ్వలేదు అనుకున్నాడు. పార్వతి కూడా శివుని అదే అడిగింది. శివుడు గురువుకి కూడా క్రమముక్తి దొరుకుతుందన్నాడు. బిల్లునిది అవ్యభిచారిణి భక్తి, అతనికి రెండు అక్షరాల శివ నామమే సర్వస్వం. బిల్లుడు చివరికి శివ పూజ చేస్తూనే శివలింగం మీదకు ఒరిగిపోయి శివునిలో ఐక్యం అయ్యాడు. ఈ విధంగా వృద్ధాచలంలో శివనామ మహిమ గురించి గౌతముడు ఇతర మహర్షులకి వివరించాడు. ఈ శివ విద్యను మొదటిసారిగా ఉపదేశించింది శివుడే. శివుడు కుమారస్వామికి ఉపదేశించాడు, అతడు పార్వతి ఆజ్ఞతో నందీశ్వరునికి ఉపదేశించాడు, నందీశ్వరుడు కుమారస్వామి ఆజ్ఞతో అగస్త్యునికి ఉపదేశించాడు, అగస్త్యుడు నందీశ్వరుని ఆజ్ఞతో గౌతమునికి ఉపదేశించాడు. మోక్షమునిచ్చేది శివ పంచాక్షరి విద్య అని వివరించాడు గౌతముడు. ఈ రెండు కథల్లో పూజకు ఉండాల్సినవి మన సంస్కారములు, సత్ప్రవర్తన, నిగ్రహాదులు అని తెలిపారు. సర్వం శ్రీ గురుచరణారవింద అర్పణమస్తు. స్వస్తి.
గాయత్రి గారు చాలా వివరంగా వివరించారండి. నాకు శివపదంలోని పాట దళముకొక్క పేరు పలికి తలుపున నీ మూర్తి నిలిపి మలగని భక్తి చేసేదును మారేడు పూజ సలలిత రూప శివ సాంబ నటరాజ అన్న కీర్తన గుర్తొచ్చింది. ఇప్పుడు శ్రీకాళహస్తి దక్షిణ కైలాసం గురించి కొంచెం వివరించుకుందాము. స్వామి అంటున్నారనమాట, ఉత్తర కైలాసం ఎలా ఉందో దక్షిణ కైలాసం అలా అని. సువర్ణముఖి నది తీరంలో ఈ క్షేత్రం ఉన్నది. అక్కడ అనేక బిల్వ వృక్షాలు ఉన్నాయి. అక్కడ ఆ నదిలో స్నానం చేసి తర్పణాలు చేసి శివారాధన చేయటం శ్రేష్టం. మాఘమాసంలో ఇక్కడ గిరి ప్రదక్షిణ శివారాధన మంచిది. అంతేకాక వైశాఖ పూర్ణమి అమావాస్య కూడా విశేషం. అంతేకాక వ్యతిపాద యోగం ఉన్నప్పుడు సాధకుడు కనుక బిల్వదళాలతో ఆరాధన చేస్తే వాడు సత్యోముక్తి పొందుతాడనమాట అంటూ ఒక వృత్తాంతం చెప్తారనమాట. ఒక విప్రుడు ఉంటాడు, ఆయన గొప్ప శివయోగి. ఆయన భార్య శుభగా, ఆయనకి శివుడు తప్ప మరొకటి ఏది పట్టదు. నిరంతరము శివారాధన, సంసారము గృహస్థ జీవితం మీద ఆసక్తి లేదు. భార్య యువతి, ఆవిడకు ఈయన పద్ధతి నచ్చేది కాదు. తనలో తన బాధపడుతూ ఉండేది. ఏ భోగాన్ని భోగాలు అభిముఖం చేయాలి అనుకుని తన సౌందర్యంతో ఆకర్షించాలి అని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ అతన్ని వైరాగ్య స్థితి వేరే విధంగా ఉందన్నమాట. ఆమె ఎంత శరీరాన్ని ఎంత సౌందర్యంగా అలంకరించుకున్నా ఆయన శివలింగాలుగా అనుకుని పూజిస్తూ ఉండేవాడు అనమాట. అది చూసి ఇది ఎన్నో జన్మల పుణ్యం వల్ల వస్తుంది అనుకున్నది అనుకుని ఇంకా భర్తని ఇక్కడ గురుగారు కొన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటూ కొంచెం విశ్లేషణ చేశారనమాట. అలా ఎలా ఉంటారు అంటే రామకృష్ణ పరమహంస గురించి చెప్పారనమాట. ఇక్కడ అలాంటి యోగులు కూడా ఉంటారు అని, ఎందుకంటే వారు కూడా రామకృష్ణ పరమహంస శారదామాత అని పెళ్లి చేసుకున్నా కానీ ఒకరోజు పూజ చేసి అమ్మవారిగా ఆయన పూజ చేస్తారనమాట. అలా సంసారంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అలా ఉంటారు అని చెప్పారనమాట. ఆ తర్వాత ఆ భార్యకు కొంచెం జ్ఞానోదయం అయ్యి శివుడి పూజ ఎలా చేసుకోవాలి అని ఇటువంటి మహనీయుడి దగ్గర నేర్చుకోవాలి అని నేర్చుకుంటుంది అనమాట. అప్పుడు ఆయన ప్రాతకాలము శౌచాలు ఇవన్నీ భస్మధారణ రుద్రాక్ష ధారణ చెయ్యాలి అవన్నీ పద్ధతులు చెప్తారనమాట. పంచాక్షరి చెయ్యాలి అవన్నీ చెప్తారనమాట. ఇంకా అంతేకాక ఆవిడ అప్పటి నుంచి నిత్యము 101 పార్థివ లింగాలని పూజించాలి అని అనుకుని ప్రతిరోజు ఆ సువర్ణముఖి నదిలో కలుపుతూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు శివుడే తనని పరీక్షించటానికి ఒక విప్రుడు రూపంలో వచ్చి ఒక వేరే రూపంలో వచ్చి అసలు ఈమెది నిజమా లేకపోతే భర్త చెప్పిన మాటలకి ఇప్పుడు ప్రభావితమైందా అని శివుడికి ఏమి పూజ చేస్తావు అది ఇది అన్నట్టుగా చెప్తారనమాట. అయితే ఆమె కఠినంగా మాట్లాడి నువ్వు ఇక్కడి నుంచి తక్షణంగా వెళ్ళిపో లేకపోతే శపిస్తాను అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడనమాట. అటు తర్వాత ఇప్పుడు చిదంబర క్షేత్రం గురించి శివభక్తుడు అడిగిన కోరికలు, మహేశ్వర నాట్య దర్శనము, విష్ణువు శివలింగాన్ని ఎక్కడ ఆరాధిస్తాడు, కుంభకోణ క్షేత్రము, మధ్యార్జున క్షేత్రము, శివ కవచము, ఇవన్నీ మధు చెప్తారనమాట.
శివాయ గురువే నమః. ఇక్కడ స్వామివారు అమ్మవారితో అంటున్నారనమాట, ఈ క్షేత్రం గురించి చెప్తూ నాకు చాలా ప్రీతి, నేను ఎల్లవేళలా అక్కడ ఉంటాను, బ్రహ్మదేవతలు ఎప్పుడు నన్ను అక్కడ ఆరాధిస్తూ ఉంటారు, శివయోగులు కోట్ల సంఖ్యలో ఉంటారు అక్కడ అని చెప్తున్నారు. అక్కడ బిల్వవనంలో అనేక మంది సాధనలు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ గురుదేవులు ఏం చెప్పారంటే చిదంబరం కేంద్రంగా ప్రధానంగా శివవాంగ్మయం విస్తరిల్లింది, అసలు కోవెల అంటేనే చిదంబరం అన్నట్లు ఉంటుంది అని కూడా అన్నారు. అక్కడ శివగంగా అనబడే గొప్ప తీర్థం ఉంటుంది, అక్కడ స్నానంతోనే చిదంబర యాత్ర మొదలవుతుంది. శివగంగలో స్నానం చేసిన వారు ముక్తిని పొందుతారు. ఆర్ద్రా నక్షత్రం నాడు అక్కడ స్నానం చేసి స్వామిని దర్శనం చేస్తే శ్రేష్టం. అక్కడ నాట్య స్థలం అని ఒక చోటు ఉంటుంది. అక్కడ స్వామి అంటున్నారు అమ్మవారితో, నువ్వు చూస్తూ ఉండగానే నీ సన్నిధిలో నేను నాట్యం చేస్తూ ఉంటాను అని. ఇదే గురుదేవులు అంటారు, శ్రీ చిత్ ప్రభానాయకం శివకామసుందరీ భావుకం వాచి మే మనసి సంవాసితం వందే శ్రీచిత్ ప్రభానాయకం శివకామసుందరీ భావుకం. అక్కడ అమ్మవారి పేరు శివకామసుందరి, అక్కడ స్వామివారిని అభ్రసభానదుడు అంటారు, చిత్సభ అని కూడా దీనికే పేరు. అక్కడ స్వామివారు నటేశుడుగా ఉంటారు. మహా స్వామి ఏమంటున్నారంటే, మహాతాండవ నాయకుడనైన నన్ను బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలగు వారందరూ దర్శిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అక్కడ నా దివ్యమైన ఒక లింగం ఉంటుంది, దాన్ని దర్శిస్తే చాలు వారు మళ్ళా జన్మించరు అని చెప్తున్నారు. ఆర్ద్ర నక్షత్రంలో దర్శిస్తే ఆ లింగాన్ని సర్వపాపాలు పోతాయి, దాన్నే మూలేశ్వరుడు అంటారు. సర్వలింగములకు అది మూలస్థానం. ప్రతి అర్ధరాత్రి సమయంలో అఖండ భూమండలంలో సకల లింగములను సర్వశక్తులు కూడా ఈ లింగములందు కేంద్రీకృతమవుతాయి. మూలస్థానం అని కూడా దీనికి పేరు. ఎవరైతే సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు మూలమో ఆయనే శివుడు. అందుకే మూలేశ్వరుడు, మూలస్థానేశ్వరుడు అని ఆయనకు పేరుంది. సోమవారం నాడు కానీ ఆర్ద్ర నక్షత్రం నాడు కానీ మూలేశ్వరుడిని దర్శించడం విశేషం. బిల్వపత్రములు సమర్పిస్తే సారూప్య ముక్తిని పొందుతారు. మూలేశ్వర సన్నిధిలో పంచాక్షరి జపం చేయడం కూడా శ్రేష్టం. పంచాక్షరిని గురువు చెప్పిన మార్గంలో 12,000 సార్లు జపం చేస్తే అతడు మహాపాతకం నుండి కూడా ముక్తుడై నా సన్నిధిని పొందుతాడు అని చెప్పారు స్వామి. రుద్రాధ్యాయ జపం చేస్తే సాయుధ్య ముక్తిని పొందుతారు ఈ మూలేశ్వరుడి దగ్గర. ఆర్ద్ర నక్షత్రం నాడు శివభక్తుడికి ఏ దానం చేసినా కూడా అద్భుత ఫలితం ఇస్తుంది. అసలు చిదంబరం అనే నామమే ఒక మంత్రం. చిదంబరాయ అనుకుంటే కూడా ఒక మంత్రం. స్వామి ఒకసారి చిత్రాంబలం అనే సంతకం కూడా పెట్టారట. ఈ చిత్రాంబలన్నే చిదంబరం అంటాం. శ్రీ చిత్సభేసాయ నమశివాయ అని కూడా మనం అందరం చేసుకోదగిన మంత్రం అని గురుదేవులు చెప్పారు. తర్వాత ఒకమారు లక్ష్మీనారాయణులు వాళ్ళు సంభాషించుకుంటున్నప్పుడు మహాలక్ష్మీదేవి ఆవిడ కోరుకుంటుంది శివక్షేత్రాలు చూడాలి, నాకు చిదంబరం చూడాలని ఉంది అని కోరుకోగా వాళ్ళిద్దరూ బయలుదేరి చిదంబరానికి వస్తారు విష్ణువు లక్ష్మీదేవి. ముందుగా శివతీర్థంలో స్నానం చేసి లక్ష్మీ సమేతుడై ధ్యానం చేసుకుని త్రిపుండ ధారణ చేసి భస్మోద్దోళనం చేసుకుని భవ్యమైన పరమేశ్వరుని దర్శనం చేసి శివలింగార్చన చేస్తాడు విష్ణుమూర్తి. అక్కడ విష్ణు ఉన్నాడని తెలిసి ఋషులు, అక్కడ ఉన్న ఋషులు మహాత్ములందరూ స్వామి దగ్గరికి వచ్చి ఆయన ద్వారా ఎన్నో వినాలని అక్కడ కోరుకుంటారు. అప్పుడు స్వామి అనేక ధర్మాలు కథలు కూడా చెప్తారు. చిదంబరంలో విష్ణు చెప్పిన శివధర్మాలు తెలుసుకుందాం. శివదీక్ష చేసిన ద్విజులు సాధన చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొందారు. అందులో ఒక ఆయన శివుని అద్భుతమైన కోరికలు కోరుకుంటారు. అందులో ముఖ్యంగా ఏంటంటే, నాకు విశ్వాసం ఉండుగాక అనే మొగటంతో అనేక శ్లోకాలు చెప్తారు. ఇక్కడ గురుదేవులు ఏం చెప్తారంటే, విశ్వాసం నిలవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ నిమిషంలో విశ్వాసం కుదురుండొచ్చు, కానీ మనసు భయంకరమైనది. ఎప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు, మనసును నమ్మరాదు. అందుకు స్వామివారి అనుగ్రహం ఉండాలి. అందుకే అతను కోరుకుంటున్నాడు ఆ ద్విజుడు, స్వామి నీ అనుగ్రహం ఉండాలి, నువ్వు వరం ఇవ్వాలి. ఏమని, నిరంతరం శివచిహ్న ధారణపై మాకు విశ్వాసం ఉండుగాక అని అడుగుతున్నాడు ఆ భక్తుడు. అంటే భస్మం, రుద్రాక్షులు ఇవన్నీ ధరించడం, శివ పూజ ఎందు, నీ నామములు నిరంతరం కీర్తించడం ఎందు, నీ కథలు ఎందు, శివక్షేత్రములు సంచరించడం ఎందు, శివతీర్థములు సేవించడం ఎందు, శివ నైవేద్యం ఎందు, శివభక్త జనులను అర్చించడం ఎందు, ఎల్లవేళలా శివుని చూచడం ఎందు మాకు విశ్వాసం ఉండుగాక, ఇవన్నీ బ్రతికినన్నాళ్ళు ఉండుగాక అని స్వామిని వేడుకున్నారు. అలాగే ఈ కిందవన్నీ జరగకూడదు అని కూడా కోరుకుంటున్నారు. అవేంటంటే, శివభక్తులు కాని వారిని నేను చూడరాదు, ఆయన కానిది నేను వినరాదు, శివనింద చేసే వారితో నాకు సాంగత్యం వద్దు. ఇది చాలా ముఖ్యం. సాధనలో మొదట్లో ఉన్నప్పుడు ఇది చాలా ముఖ్యం. సిద్ధపురుషుల విషయం వేరే, కానీ సాధనలో ఉన్న వారు మాత్రం నాస్తికులు. ఇందాక కూడా ఒకళ్ళు చెప్పారు అదే విషయం, నాస్తికులతో సాంగత్యం అసలు కూడదు. తర్వాత విష్ణు ఇంకా ఇలా చెప్తున్నారు, ఒకప్పుడు మేరు పర్వతంపై అనేక దేవతలు సమావేశమై ధ్యానం చేస్తూ ఉండగా హిరణ్మయమైన కాంతులతో ఒక మహాపురుషుడు సాక్షాత్కరించారు. అందరూ నమస్కారాదులు, అగ్యపాద్య ఆసనాలు సమర్పించి, స్వామి మీరెవరో తెలుసుకోవాలనుకుంటున్నాం అని అనగానే, ఆయన నేను వేద పురుషుణ్ణి అని చెప్పారు. ఇక్కడ వేద పురుషుడి నోట మహేశ్వర పారమ్యం తెలుపబడుతుంది మనకి. అక్కడున్న వాళ్ళందరూ ఆ వేద పురుషుని అడుగుతున్నారు, సమస్త వేదముల సారం ఏంటి, ఏది పరమోత్కృష్టమైనది. వేద పురుషుడు అంటున్నాడు, సర్వ వేదోత్తముడు మహేశ్వరుడు, ఆయన తత్వం పరమతత్వం. ఎవరికి పైన ఎవరు ఉండరో ఆయనే మహేశ్వరుడు. తమ్ ఈశ్వరాణం పరమం మహేశ్వరం, తమ్ దేవతానాం పరమం చ దైవతం అని ఉపనిషత్తు చెప్తున్నది. ఈశ్వరుడికి ఈశ్వరుడు ఎవరో, దేవతలు కూడా దేవుడు ఎవరో, ఆయనే మహేశ్వరుడని మహాదేవుడని అంటారు. గొప్ప ఎరుక కలిగిన జ్ఞానులు ఈయన్నే ధ్యానం చేస్తారు. మహేశ్వరుడు ఎవరు, ఎవరు వేదముల యందు ఆదిస్వరముగా అంటే ప్రణవముగా చెప్పబడుతున్నారు, వేదం ఎవరి నుండి ఆవిర్భవించిందో, వేదానికి పూర్వం ఎవరు ఉన్నారో అతను ప్రణవ స్వరూపుడు, వేదాంతముల యందు ఎవరు ప్రతిపాదింపబడ్డారో అతడు ప్రకృతి లీనుడు, అతడు ఎప్పరస్వ మహేశ్వర, సర్వోత్కృష్టమైన వాడు మహేశ్వరుడు. తస్య ప్రకృతి లీనస్య ఎప్పరస్య మహేశ్వర. ప్రకృతి లీనుడు అంటే ఏమిటి? ప్రకృతి అందరికీ కనబడుతున్నది, ఆఖరికి కనబడుతున్న వాడికి కూడా ఒక ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతిలో లీనమై ఉన్నవాడు ఎవరు? ఆయన ప్రకృతి లీనుడు. ప్రకృతి యందు ఆయన లీనమై ఉన్నాడు, ప్రకృతి ఆయన యందు లీనమైన ఉన్నది. అదే లింగం అర్థం చెప్పినప్పుడు కూడా గురుదేవులు చెప్పారు. మహేశ్వర శబ్దము శంకరుని యందు రూఢిగా ఉంది. అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క, ఇప్పుడు కుమారస్వామి స్వామి అనగానే కుమారస్వామి ఎలాగో, మహేశ్వరుడు అనగానే అది శంకరుడు ఎందే ఆ మాట వస్తుందన్నమాట. తర్వాత ఆ వేద పురుషుడు అనేక శ్లోకాల్లో శివపారమేయం చెప్తూ ఉంటారు. అక్కడ ఎలా వస్తుందంటే సర్వశ్రుతి శృతో సర్వశ్రుతి శృతో నిత్యం త్రక్షయేవ మహేశ్వర సోమయేవ మహేశ్వర స్థాణురేవ మహేశ్వర అని చెప్తూ ఉంటారు అన్నమాట మహేశ్వర పారమ్యం. ఇలా శివతత్వం చెప్తూ విశ్వాధికో రుద్రో మహర్షి అనే యజుర్వేద మంత్ర ప్రస్తావన చేస్తూ, అలాగే ఈశానం సర్వ విద్యానం ఇవన్నీ మంత్రముల ద్వారా ఈ సత్యాన్ని ప్రతిపాదన చేస్తున్నాను అని చెప్తున్నారు వేద పురుషుడు. అటు తర్వాత శివలింగార్చన భస్మధారణ రుద్రాక్ష ధారణ వేద సమ్మతమే అని చెప్పి చెప్తారు. ఆగమ మత, ఇక్కడ గురుదేవులు ఏం చెప్పారంటే ఆగమ మతాలు కొన్ని, వేద సమ్మతమైన మతాలు కొన్ని అని ఉంటాయి. ఆగమ మతాల్లో కొన్ని చోట్ల వేదంలో చెప్పనివి అంటే వేద విరుద్ధమైనవి కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. కానీ వేద సమ్మతమైన ఆగమాలను అంగీకరిస్తూ వేద విరుద్ధమైన అంశములు తొలగిస్తూ వేద సమ్మతమైన విషయాలను ఒక చోటుకి తీసుకొచ్చి షణ్మతాలను ప్రతిష్ఠించారు ఆదిశంకరులు అని చెప్పారు. తర్వాత ఇలా విష్ణు చెప్తూ ఉండగానే అక్కడ సాయంకాలం అయిపోయింది. అమ్మో సాయంకాలం అయిపోయింది అని అందరూ పరమేశ్వరుని నాట్య దర్శనం కోసం చేరుకుంటున్నారు అక్కడికి. ఆ నాట్యకాలంలో అందరూ స్వామి దర్శనం కోసం తోసుకుంటూ ఉంటే నందికేశుడు బెత్తం పట్టుకొచ్చి నియంత్రణ చేస్తున్నారట. ప్రథమ వరుసలో విష్ణు బ్రహ్మాదులు ఉన్నారు. దూరం నుండి అనేక మంది స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. వేదిక మీద రావాల్సిన వారు వచ్చే ముందర అందరూ పువ్వులు జల్లారు. స్వామి అడుగు పెట్టగానే జయ జయ మహేశ్వర అంటూ జయధ్వానాలు చేస్తున్నారు. అందరూ వివిధ నాదాలు మృగిస్తున్నారు. స్వామి నాట్యానికి సిద్ధమవుతున్నాను అన్నట్లు సైగ చేయగానే అమ్మవారు చిరునవ్వు నవ్వారు. మంచి తాళ్లతో కట్టుకున్న మృదంగం మ్రోగించడం మొదలు పెట్టాడు నారాయణుడు. బ్రహ్మగారు తాళం వేస్తున్నారు. వాగ్దేవత వీణని మీటుతున్నది. మహాలక్ష్మి దేవి గానం చేస్తోంది. ఇంద్రుడు మురళిని మోగిస్తున్నాడు. అద్భుతమైన నాట్యం జరుగుతున్నది ప్రదోష వేళ. స్వామి అంటూ ఉన్నారు అమ్మవారితో, నువ్వు చూస్తూ ఉండగా నేను అద్భుతంగా నాట్యం చేస్తున్నాను. ఆ నాట్య విద్య అభినయిస్తూ సర్వ జగత్తుని సమ్మోహింప చేశాను. పాదం మీద పాదం ఎప్పుడు పెట్టాలి, హస్తం హస్తంతో ఎప్పుడు కలపాలి చూపిస్తూ రకరకాల భావాలు ప్రకటిస్తున్నాను. నిర్వికారుడను అయినప్పటికీ నేను చూపిస్తున్న భావాలే ప్రపంచమంతా వ్యాపించాయి. జగమంతా నవరసాలే అయితే నవరసాలు బ్రతుకులో వస్తే బాధపడుతూ ఉంటాం. పరమేశ్వరుడు నవరసాలు కర్మల్ని బట్టి ప్రకృతిలో ప్రకటిస్తాడు. ఇన్ని చూపిస్తున్నా ఆయన దేనికి అంటాడు. నర్తకుని భంగి పెరు పెక్కు పెక్కగ మూర్తుల్లో ఎవ్వడాడు అని గజేంద్రుడు ఏ తత్వాన్ని చెప్పాడు, అదే నటరాజ తత్వం. స్వామి అంటున్నారు అమ్మవారితో, నేను విరక్తి భావాన్ని చూపిస్తే జగమంతా విరక్తిగా, నేను రక్తిభావాన్ని చూపిస్తే జగమంతా రక్తిభావంలో ఉంటుంటుంది. కానీ నేను మాత్రం ఏ వికారాన్ని లేని నిర్వికారుని సుమా అని చెప్తున్నారు. ఒక అద్భుత భంగిమ చేశాను, అది ఎవరి వల్ల కాదు అని చెప్తున్నారు. అదేంటంటే పాదంగుష్టముతో అంటే కాలి వేలి చివరితో చెవి కుండలను తాకారట. ఊర్ధ్వ తాండవంలో శివుడు మాత్రమే చేయగలిగిన ఒక భంగిమ అది. తర్వాత ఇంకా నాట్యం గురించి చెప్తూ, ఈ జగత్తంతా నా నృత్య వ్యూహమే అంటున్నారు. ఇదే మన గురుదేవులు అంటారు, విశ్వచలనము వివిధ విధములు విభూని నృత్యాల రీతులు నాదమంతా రూపు కట్టిన నాట్య విద్యా శేఖరా ఆది ప్రణవాకార స్థాను వేద వేద్యా శంకరా అంటూ విశ్వమంతా కదలిక, కదలికకు మొదటి దశ స్పందన. దీన్నే ఋగ్వేదంలో నట శబ్దంతో చెప్పారు. సృష్టిలో స్పందన లేనిదే ఏదీ లేదు. స్పందన చైతన్యం ఉన్న చోట ఉంటుంది. శివుడు చిచ్చక్తి స్వరూపుడు. శివుడుంటే స్పందన ఉంటుంది. ఆ స్పందనతో జగమంతా నడిపిస్తాడు. ఆయన స్పందన శక్తి యొక్క విన్యాసమే జగత్తంతా. అటువంటి స్వామి నాట్యాన్ని భాగ్యవంతులు దర్శించగలరు. అటువంటి నటరాజ స్వామి వైభవం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. స్వామి ఎలా అంటుందంటే, స్వామిమూర్తి నృత్యం చేస్తూ చేస్తూ ఎడమ పాదంపై ఎత్తి కొంచెం వంచి ఉంటుంది. ఆ కుడిపాదంతో నిలబడి అభయహస్తం డోలాహస్తం డమరుకం అగ్ని పట్టుకుని మందహాసం చేస్తూ ఉన్న స్వామి రూపాన్ని అక్కడ ఉన్న వాళ్ళు చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. మనం కూడా అదే ధ్యానం చేద్దాం. అక్కడ స్వామి ఆపే వరకు ఎవరికి ఒళ్ళు తెలియలేదుట. రాత్రంతా చేసి ఆయన ఆపగానే అప్పుడే పగలైందా అనుకున్నారంట. అటు తర్వాత మళ్ళీ అందరూ శివగంగలో స్నానం చేసి రుద్రాక్షలు ధరించి సంధ్యాదులు చేసుకుని మూలేశ్వరుని అర్చించారు. అటు తర్వాత ఇంకా చిదంబరంలో అనేక విషయాలు చెప్తున్నారు నారాయణుడు. ఒక మంచి కథ చెప్తాను అంటూ మొదలుపెట్టారు. అక్కడ ఒక విప్రుడు ఉండేవాడట. అక్కడ ఆయనకి బిల్వాలు దొరికేవి కాదట. అందుకని అత్యంత కష్టం మీద బిల్వాలు దొరికే చోటుకు వెళ్ళినప్పుడే చాలా బిల్వాలు అవి తెచ్చుకుని ఆయన దాచుకుంటూ ఉండేవాడు. శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, బిల్వం కొంచెం దెబ్బతిన్నా పర్వాలేదు అని గురుదేవులు చెప్పారు. అయితే దొరకనప్పుడు బిల్వం పొడైపోయినా దెబ్బతిన్నా అర్చించవచ్చు అని చెప్పి చెప్పారు. అలా ఆయన తెచ్చుకుని కుండల్లో వాటిని కట్టి భద్రపరుచుకుంటూ అలా పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఒకసారి ఒక దొంగ వచ్చాడంట. వచ్చి ఆ కుండల్లో ఇతను ఏదో కట్టి పెట్టాడు, ధనమేమో కాపోసా అనుకుని ఆయన దొంగిలించాలని అనుకున్నాడు. కానీ ఆ ఈ ఇతని విప్రుడు చూసి, ఈ ధనం కాదు, ధనం కంటే గొప్పది నువ్వు తీసుకెళ్ళొద్దు అంటే, అయితే ఇంకా ఏదో గొప్పది ఏంటుంది, నేను తీసుకెళ్లాల్సిందే అంటే నా ప్రాణాలు పోయినా సరే నేను తీసుకెళ్ళనివ్వను అని అన్నాడు అతను. అయితే నేను చంపైనా సరే తీసుకెళ్తాను అని అతను అంటున్నాడు. అప్పుడు ఇతను ఎలా అయినా శివ పూజ ఆగకూడదని చెప్పి కొడుకుని పిలిచి, నువ్వు శివ పూజ మాత్రం ఆపకు, బిల్వాలున్న చోటుకి వెళ్ళిపో, అక్కడ పూజ చేసుకుంటే కొడుకు కూడా లేదు నేను కూడా ప్రాణత్యాగం చేస్తానని సిద్ధపడతాడు. అలాగే భార్య కూడా ముగ్గురు కూర్చుని మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనేటప్పటికీ అక్కడ తస్కరాణం పతయ నమః ఆయన స్వామివారు ఆయన అసలు స్వరూపం చూపించి అనుగ్రహిస్తారనమాట. అప్పుడు వీరు స్వామిని ఏం కోరుకున్నారంటే, నీ ఎందు అవ్యభిచారిణి భక్తి ఉండుగాక, నీ నామాను కీర్తన ఎందు నాకు భక్తి ఉండుగాక, నీ పాద కమల ద్వందములందు నాకు ప్రీతి ఉండుగాక, ఎల్లవేళలా నేను భస్మ రుద్రాక్షలు ధరించుతూ శివా శంభో అంటూ ప్రాణాలు వదిలివేయాలి గాక అని కోరుకుంటారు. పద్మపురాణంలో శివుడు చెప్తారట, ఎవడు ప్రాణాలు వదిలేసేటప్పుడు భస్మ రుద్రాక్షలు ధరిస్తారో వాడి వద్దకు యముడు రాడు అని. ఈ కథలో మనం చెప్తున్న అంశం ఏంటంటే బిల్వాల ప్రాధాన్యత, నియమాన్ని వదలకపోవడం. అంటే ఎట్టి కష్టపడి, ఇందాక బిల్లుడు విషయంలో కూడా అది, నియమాన్ని వదలకపోవడం. తర్వాత ఇంకా స్వామి మాట్లాడుతున్నారు నారాయణుడు, చిదంబర క్షేత్రం పరిపూర్ణంగా వర్ణించి చిదంబరం నామాన్నే మంత్రంగా జపించేవారు ధన్యులవుతారు అని వివరిస్తూ, చిదంబర క్షేత్ర సేవల్లో ఏమొస్తుంది లాస్ట్ అంటే పరమేశ్వర అనుగ్రహం లభించి వారు కాశీని పొందుతారు అని అన్నారు. ఇక్కడ కాశీ మన భౌమ కాశీ అని కూడా అనుకోవచ్చు. ఇందాక సుధాకర్ గారు వివరించినట్టు కాశీ వేదపరంగా యోగపరంగా చెప్పారు కదా, ఆ కాశీ కూడా అని భావించుకోవచ్చు అని చెప్పారు. బ్రహ్మదేవుడు విష్ణువుని తర్వాత అడుగుతున్నారు, నువ్వు శివలింగారాధన ఎక్కడ చేస్తావు, శివుడిని ఎక్కడ పెట్టుకుంటావు అని. ఎందుకంటే చాలా మంది శివ పూజ చేసేవారు కొందరు తమతో పాటు శివలింగాన్ని తీసుకెళ్తారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఆ క్షేత్ర దైవాన్ని సేవించినా సరే తాము తెచ్చుకున్న దేవతార్థం చేసుకుంటుంటారు కనుక వీళ్ళు కూడా విష్ణుమూర్తిని అడిగారు, నువ్వెక్కడ చేస్తావు ఎక్కడ పెట్టుకున్నావు. విష్ణు అంటున్నారు, నా హృత్పద్మంలో ఉన్న శివలింగాన్ని ఏకాంతంలో పూజించుకుంటాను. బ్రహ్మదేవుడు అడిగారు, అది మేము చూడగలమా అని. నా హృదయంలో ఉన్న శివలింగాన్ని చూడాలనుకుంటున్నారా, ఈ నేత్రంతో చూడలేరు, నేను మీకు దివ్య దృష్టిని ఇస్తానని చెప్పి నారాయణుడు వాళ్ళకి వాత్సల్యంతో ఆ దివ్య దృష్టిని ఇస్తారు. అప్పుడు వారు నారాయణుడి వారిద్దరు ఇంద్రుడును బ్రహ్మదేవుడు నారాయణుడి హృత్కమల మధ్యంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తున్నారనమాట. శక్తి సమేతంగా ఉన్నది శివలింగం, మామూలు చక్షువులకు అది కనపడదు. అప్పుడే లేత బిల్వములతో పూజించి పెట్టారు నారాయణుడు. ఆయన ధ్యాన స్థితిలో ఉంటూ వాళ్ళకు కూడా అక్కడ పూజించే అవకాశం కూడా ఇచ్చారట. వారిద్దరూ అలా పూజించుకుని మహదానందం పొందారు. ఇక్కడ మళ్ళీ ఇందాక చెప్పినట్టు పద్మాక చెప్పినట్టు విష్ణోశ హృదయం శివ, ఈయన హృదయంలో శివుణ్ణి ధ్యానించడం కూడా ఒక ప్రక్రియ అని చెప్పారు గురుదేవులు. ఆయనేమో రామ రామ అంటాడు, ఈయనేమో శివ శివ అంటూ ఉంటాడు. ఇద్దరికీ ఉన్నటువంటి విశేషము విష్ణు వల్లభుడు శివుడు, శంకర వల్లభుడు విష్ణువు అని ఎప్పుడు అభేదంగా చూడాలి మనం. అలా బ్రహ్మ ఇంద్రుడు అపూర్వ ఆనంద అనుభూతిని పొంది విశ్వేశ్వరోయం మదనాంతకోయం మృత్యుంజయోయం త్రిపురాంతకోయం సర్వేశ్వరోయం సురవందితోయం అంటూ స్వామిని కీర్తించారు. ఆ తర్వాత అందరూ కొంతకాలం చిదంబరంలో ఉన్నారు, విష్ణువు లక్ష్మి వీళ్ళతో పాటు. ఇక్కడ కొంచెం ఇది హృత్పుండరీకం అంటే అని చెప్పి గురుదేవులు వివరిస్తున్నారు. యత్పుండరీకం పురమధ్య సంస్థం తత్రాపి దహరం గగనం విశోక తస్మిన్ యదంత తదుపాసితవ్యం. పుండరీకపురం అంటేనే చిదంబరం, అది విష్ణువు యొక్క హృత్పుండరీకపురం. అందుకే నారాయణుడు అక్కడ ఆనందంగా యోగ నిద్రలో ఉంటారట. ఓ పక్క నటరాజు, ఓ పక్క గోవిందరాజు. విష్ణు హృదయంలో శివుడు ఉండగా విష్ణువు ఆనంద యోగ నిద్రలో యోగంలో ఊపిరి తీసి వదులుతూ ఉంటే ఆ శివలింగం ఉయ్యాలోగుతూ ఉంటున్నదంట. దీన్ని ఉపాసించడమే వేదం చెప్పింది, అదే దహరోపాసన. దహరం అంటే సర్వలోకములు ఆకాశంలో ఉన్నాయి కదా, ఆకాశం అన్ని లోకాల్ని తనలో నిలుపుకోవడమే కాకుండా అన్ని లోకాల్లో వ్యాపించి ఉంటుంది. ఆకాశంలో తో సహా అన్ని దేనిలో ఉన్నాయో అదే దహరాకాశం. అది మనం చూసే భూతాకాశం కాదు, ఆ దహరాకాశం నీ హృదయంలోనే ఉంది, అందరి హృదయంలో ఉంటుంది. సర్వ ప్రపంచంలో వ్యాపించిపోయి సర్వ ప్రపంచాన్ని నడిపిస్తూ సర్వ ప్రపంచానికి అతీతమైన పరమాత్మ నీ హృదయంలో ఉన్నాడు అంటోంది హిందూ ధర్మం. తస్మిన్ యదంత తదుపాసితవ్యం, అలా దహరోపాసన చిదంబరోపాసన చేసినవాడు అభ్రసభా నాయకుని ఉపాసించిన వాడు ముక్తికి కావలసిన కాశీని పొందుతారు. అటు తర్వాత విష్ణువు ఇంకొన్ని క్షేత్రాలు సంచరిస్తున్నాడు అమ్మవారితో పాటు, లక్ష్మీదేవితో పాటు అని జగీషవులతో స్కందులు చెప్తున్నారు అని గురుగారు మనకు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చే క్షేత్రం కుంభకోణం. అమ్మవారి దీన్నే కుంభకోణం అని కూడా ఇప్పుడు అంటూ ఉంటారు. అమ్మవారితో శివుడు ఈ విధంగా పలుకుతున్నారు, ఇది మహాక్షేత్రం, కుంభేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఆ క్షేత్రంలో పుడితే చాలు ముక్తి లభిస్తుంది. అక్కడ అనేక మంది శైవులు ఉన్నారు. నిరంతరం నా నామాలు పలికే యోగులు ఉంటారు. ప్రయత్నపూర్వకంగా కుంభేశ్వరుని అందరూ ఆరాధన చేస్తారు. ఆర్ద్ర నక్షత్రం నాడు అక్కడున్న నా లింగ పూజ ముక్తిని ఇస్తుంది. కుంభేశ్వరుని ఆరాధన వల్ల సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. ఇక్కడ నన్ను విష్ణువు కూడా ఆరాధించారు అని శివుడు పార్వతీదేవితో చెప్తున్నారు. ఇక్కడ ఒక కథ చెప్తూ ఉన్నారు మనకి. ఇక్కడ శివభక్తుడైన ఒక రాజు రాజ్యపాలన చేసేవాడట. అక్కడ ఒక బ్రాహ్మణాధముడైన విప్రుడు ఉండేవాడు. అతను బ్రాహ్మణుడు పేరు బ్రాహ్మణుడే కానీ అన్ని పాపాలే చేస్తూ ఉండేవాడు. అతడు చేయని పాపం అంటూ లేదు. ఒకసారి రాజకుటుంబీకులకు సంబంధించిన ఒక ఆమెను చూసే మోహావేశానికి లోనై ఆ మోహంతో కళ్ళు మూసుకుపోయి ఆమె ఉన్న భవనంలోకి ప్రవేశించాడు. కానీ అక్కడ బట్టలకు పట్టుబడ్డాడు. అక్కడ ఆ విప్రుడిని, ఆ బ్రాహ్మణాధముడిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ రాజు అసలు నిజానికి ఆ పాపం చేసిన వారికి శిరశ్ఛేదనం చేయాలి, కానీ అతడు పశ్చాత్తపడి మాం ఇలాంటి పాపం చేసిన నన్ను చంపేయండి అంటూ మాం హర అన్నాడు. అక్కడ అంటే నన్ను చంపండి అని. హర అని ఎప్పుడైతే అన్నాడో ఆ రాజు శివభక్తుడు కదా, వెంటనే ఒళ్ళు పులికించిపోయిందట. అలా ఉండాలి భక్తి అంటే అని గురుదేవులు చెప్పారు. ఆ మొత్తానికి అతని భక్తితో పులికించిపోయి ఆపండి ఆపండి అతన్ని చంపద్దు, అతని మరణ సమయంలో హర అన్నారు కదా తరించాడు, అతను చేసిన పాపాలన్నీ కూడా పోయాయి అని చెప్పి చంపరాదు అని రాజు దిగి వచ్చి ఇతని చేతులు పట్టుకుని, నువ్వు చాలా గొప్పవాడివి, మరణ సమయంలో భగవంతుని నామం అనడం చిన్న విషయం కాదు, నిన్ను ఇంకా చంపము అని చెప్పగానే అతనిలో అప్పటికే పరివర్తన వచ్చింది ఇంత గొప్పదా శివనామం అని. అటు తర్వాత ఈ రాజు ఏం చేశాడంటే అతనికి భోజనం అవి పెట్టించి అక్కడ శివకథా యజ్ఞం జరుగుతుంటే తనతో పాటే కూర్చోపెట్టుకుని అదంతా వినేటట్టు చేశాడట. ఆ విప్రుడు కూడా శ్రద్ధగా విని అయ్యో బ్రతుకంతా వ్యర్థం చేసుకున్నానని పశ్చాత్తాపడ్డాడు. ఆ రాజు అలాగే అతన్ని కొద్ది రోజులు తన దగ్గరే ఉంచుకుని తాను చేసే పూజ శివ పూజ అవన్నీ చూపిస్తున్నాడు. క్రమంగా ఇతనిలో పరివర్తన జరిగి రాజు అతనికి ఇచ్చిన ద్రవ్యంతోనే శివాలయం కట్టుకుని శివారాధన చేస్తూ శివారాధనతో పవిత్రుడే శివలోకం చేరాడు. ఆ రాజు కూడా తన రాజ్యంలో ప్రతి గ్రామంలో శివాలయం ఏర్పాటు చేశారు. తద్వారా ఆ గ్రామాల్లో వాళ్ళు కూడా క్షేమం పొందారు. అక్కడ గురుదేవులు చెప్తూ ఉంటారు, శివాలయం లేని గ్రామాల్లో భుజించరాదు, శివభక్తులు ఏ ఇంట్లో శివభక్తులు ఏ ఇంట్లో శివ పూజ జరగదో ఆ ఇంట్లో తినరు కూడా అట, భక్తిలో ఉన్నటువంటి దృఢత్వం అది అని చెప్పి చెప్పారు. అలాగే మొత్తానికి ఆ రాజు కూడా నిస్సంగ భావంతో ఉంటూ నిష్కామ భక్తుడే. ఆ మహారాజు తన పుత్రులు యోగ్యులయ్యాక వాళ్ళకి పట్టాభిషేకం చేసి ఆయన ఏకాంతాన్ని ఆశ్రయించి శివత్వాన్ని పొందాడు. ఆ రాజు తపస్సు చేసిన అడవిలోనే ఒక దొంగ ఉంటుండేవాడంట. అక్కడ అతను ఒక పర్ణ కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు అతనికి ఆ తవ్వకంలో ఒక రాయి ఏదో కనిపించింది. ఇదేదో చాలా బాగుంది రాయి అని అనుకున్నాడు. అది కొన్నాళ్ళు పట్టించుకోలేదు కానీ అది ఎండకి వానికి తడుస్తూ ఉండేది. మొత్తానికి ఆ రాయి తను బాగుంది అనుకుని దగ్గర పెట్టుకున్నాడు. అతను దొంగ కదా, వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఆ రాయితో తలలు పగలగొట్టవచ్చు అనుకున్నాడు. అలాగే చేస్తూ ఉన్నాడు కూడా. ఎవరినైనా కొట్టి తీసుకొచ్చి మళ్ళీ ఆ రాయిని కడిగేవాడట. కడిగేసి ఒక కొన్ని ఆకులతో కప్పేవాడట. ఈ తీరా చూస్తే ఆ రాయి నర్మద బాణం, ఆ ఆకులేమో బిల్వదళాలు. అంటే అతను తెలియకుండానే నర్మద బాణాన్ని బిల్వలతో అర్చన చేశాడు. ఆఖరికి అతడు కూడా ఆ రాయి తగిలే మరణించాడట. యమలోకంలో అతని చిట్టా విప్పి ఏం చేయాలా అని తేల్చుకోలేకపోయారంట. కానీ ఇతను తెలియకుండానే నీరు పోసి బిల్వం పెట్టడంలో ఉన్న మహిమ అని చెప్పి దివ్యలోకాలకి పంపించారు అతన్ని. ఇతడిచే కొట్టబడిన వారు కూడా దివ్యలోకాలకే వెళ్లారు, నర్మద బాణంతో దెబ్బతిన్నారు కాబట్టి. పరమేశ్వరుడు వచ్చి చెప్పారట, ఇతడు వచ్చే జన్మలో యోగిగా పుట్టి నన్ను మరవకుండా అర్చన చేసి ధరిస్తాడు అని చెప్పారట. ఈ కథలో నీతి భగవన్నామ మహిమ అంటే మాంహర అన్నందుకే అతనికి మరణశిక్ష తప్పి రక్షింపబడ్డాడు కదా. తర్వాత శివార్చన చేసుకుని తరించాడు. రెండో నీతి ఏంటంటే అంత పాతకుడైనా సరే తెలియకుండా శివలింగార్చన చేయడం వల్ల పవిత్రుడయ్యాడు. ఈ రెండో కథలు దొంగ, మనం అంత పాతకులం కాము కదా, నిత్యం శివార్చన చేస్తే ధన్యులవుతాం కదా అని ఆలోచించాలి అని గురుదేవులు చెప్పారు. తర్వాత మధ్యార్జునం అనే క్షేత్రం గురించి చెప్తున్నారు. ఇక్కడ మధ్యార్జునేశుడు ఉన్నాడు. ఇక్కడ నిశి పూజ విశేషం, రాత్రి పూజ. కృత్తిక నక్షత్రం నాడు ఆయన దర్శించాక కృత్తిక నక్షత్రం అయిన కార్తీక మాసం భానుసప్తమి అందున ఆర్ద్ర నక్షత్రం కలిస్తే యోగం. ఈ చెప్పిన రోజులన్నీ స్వామిని ఆరాధించాలి. ఆ రోజు స్వామిని దర్శించితే ధన్యుడు. ఎన్ని వీలైతే అన్ని శివక్షేత్రాలు తిరగాలి, శాస్త్ర పద్ధతితో సేవించుకోవాలి అని చెప్పారు. ఇక్కడ ధర్మమూర్తి అనే ఒక రాజు వృత్తాంతం చెప్తున్నారు. ఒకప్పుడు ధర్మమూర్తి అనే రాజు పేరు తగ్గట్లుగా ధర్మ పాలన చేసేవాడట. మధ్యార్జునం ప్రధానంగా పాలన చేసేవాడు, గొప్ప శివభక్తుడు. అతను ఎన్నో శివాలయాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలు కూడా శివభక్తులే, పాప చింతన లేకుండా ఉండేటట్టు చేసేవాడు. అంత గొప్ప రాజు వద్దకు ఒకసారి దదీచి మహర్షి వచ్చి ఈ విధంగా పలుకుతున్నారు. ఓ రాజా, నువ్వు మూర్తిభవించిన ధర్మానివి, నీకు వేదమనందు ధర్మమునందు శివుని ఎందు అపారమైన విశ్వాసం ఉంది, అది కలిగిన వాడు కృతకృత్యుడుసుమా, నిన్ను అనుగ్రహించాలనుంది, అందుకే నీ రాజ్యంలో కొన్ని రోజులు ఉందామనుకుంటున్నాను అని అన్నారు. అనగానే శివభక్తుడు ఉండటం కంటే నాకు ఇంకేం కావాలి అని ఆ మహర్షి ఉండడానికి ఏర్పాట్లు చేశారు. అలా వీళ్ళందరూ ఆ మహర్షులందరూ కూడా అక్కడ మధ్యార్జునేశ్వరుని నిత్యం ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రాజు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి అనేక మంచి విషయాలు తెలుసుకునేవాడు. ఆ మంచి విషయాల్లో ఒక విషయం చెప్తూ రత్నకోశేశ్వరుడు అనే రాజు గురించి చెప్పడం మొదలు పెట్టారు దదీచి మార్చి. నీలాగే ఒక రాజు ఉండేవాడయ్యా, అతని పేరు రత్నకోశేశ్వరుడు. అతని మహాశివ భక్తుడు, పంచాక్షరి జపపరాయణుడు. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగే విమానం ఇచ్చాట. ఆ విమానాన్ని ఆయన ఎలా వాడుకుంటున్నాడంటే, రోజు కాశీకి వెళ్ళి ఆహా విశ్వేశ్వరుని పూజించి అంతర్గృహ యాత్ర చేసుకునేవాట. ఇలాంటి విమానం మన ఎక్కడుంటే విశ్వేశ్వర లింగాన్ని ఎంతో అపూర్వంగా ఆరాధిస్తూ ఉన్నాడు. అలాగే ఎన్నో మణిమయ నిర్మాణాలతో నింపేశాట కాశీని. తిరిగి తన రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. అంటే స్వధర్మ పరిపాలన కూడా ఏమాత్రం మానట్లేదు. అలా ఉంటేనే శివప్రీతి, అది కూడా శివప్రీతికే చేస్తున్నాడు. ఒకసారి ఆ రాజు వద్దకి ఒక చారుడు వచ్చి, నీ రాజ్యం చుట్టూ శత్రువులందరూ చుట్టుముట్టేశారు, నేను దెబ్బతీయాలనుకుంటున్నారు అన్నాడు. కానీ ఈయనేం చెక్కు చెదరలేదు. అతను ఒకటి చెప్పాడంట, ఆ చారుణ్ణి మళ్ళీ వెనక్కి వెళ్ళి, ఆ వచ్చిన వాళ్ళలో శివభక్తులు ఎవరైనా వచ్చారా చూడు. అంటే ఎలా చూస్తాను అంటే, శివ చిహ్నాలు ఉన్నాయేమో చూడు, శివభక్తులు లేని వారు రుద్రాక్ష భస్మాధారణ తప్పకుండా చేస్తారు. అయితే ఇతను వచ్చి చెప్పట, ఒక్కరు దగ్గర కూడా ఆ లక్షణాలు ఏం లేవని. అయితే సరే, నేను సులభంగా సంహరించగలను అని అన్నాడంట. మొత్తానికి ఆయన నియమం ఏంటంటే, శత్రువులైన వారు శివభక్తులు అయితే వారి పాదాల పైన పడతాను, శివభక్తులు కాకపోతే మాత్రం శిక్షిస్తాను అని. అంటే శివభక్తులు కాని వారందరినీ అని కాదు, శత్రువులైన వాళ్ళని శివభక్తులు కాకపోతే శిక్షిస్తాను, ఇది నా నియమం అన్నాడు. రాజు చెక్కు చెదరలేదు. అంటే అతను వాళ్ళందరూ బాగా అన్నిటికీ రెడీ అయ్యి వచ్చారు శత్రువులు, నువ్వేమో ఏంటి పర్వాలేదు అంటే, రాజు మాత్రం చెక్కు చెదరకుండా ధనుసు పట్టుకుని ఒకే ఒక అస్త్రం ప్రయోగించాడు. అదేంటంటే రుద్రాస్త్రం. అది స్వామివారి ఇది వరకు అతనికి ప్రసాదిస్తాడు రక్ష కోసం. అందరూ దెబ్బకి భస్మీపటలం అయ్యారంట. మంత్రులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ రాజు చెప్తున్నాడు, నాకు శివుడు తప్ప అన్యం పట్టనప్పుడు శివుడే నన్ను అనుగ్రహించి నీకు ఈ అస్త్రం ఇస్తున్నాను ఆయన, ఇది నీకు రక్షక పనికి వస్తుందని చెప్పాడు. అయితే కానీ భక్తులు ఎందుకు ప్రయోగించరాదని కూడా చెప్పారు. ఆ అస్త్రమే ఇప్పుడు ప్రయోగించాను. అలాగే శివుడు నాకు శివ కవచం అని ఒకటి చెప్పారు, ఉపదేశించారు, అది నేను రోజు చదువుకుంటాను, అందుకే నాకు ఎప్పుడు రక్ష ఉంటుంది అని చెప్పారు రత్నకోశేశ్వర మహారాజు. ఇదంతా దదీచి కదా చెప్తున్నారు ఇక్కడ ధర్మమూర్తికి. అప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, శివారాధన శివానుగ్రహం ఉన్నవాడు తను రక్షించుకోగలడు, తన రాజ్యాదులను కూడా కాపాడుకోగలడు. అంటే భక్తుడైన వాడు చేతగానకుండా కూర్చోడు కదా, తను ఇంకా ఎఫిషియెంట్ గా పనిచేస్తారని రామాయణంలో కూడా మనకి గురుదేవులు అనేక మార్లు చెప్పారు. ఇలా చెప్పిన దదీచి మహర్షి శివ కవచాన్ని రత్నకోశేశ్వరుడు కూడా బోధించారంట. ఇది గురువు ద్వారా తీసుకుని తప్పులు లేకుండా పఠించుకుంటే శివరక్ష ఉంటుందని చెప్పారు. భుక్తి ముక్తి కూడా లభిస్తాయి, దుఃఖాలు తొలగిపోతాయి అని చెప్పి ముందర అమ్మవారితో ఉన్న స్వామిని సాంబుడిని ధ్యానించి, ఆ సంసార మోచకుడైన స్వామివారిని నిర్మల హృదయంతో భస్మరుద్రాక్షలు ధరించి ధ్యానించి అప్పుడు శివ కవచం చదువుకోవాలి. ఇక్కడ గురుదేవులు శివ కవచం అంతా కూడా పఠించారు. నేను ఇక్కడ ఏమన్న చెప్పట్లేదు, తప్పులు రాకూడదు కాబట్టి. కానీ కవచం గురించి తెలుసుకోవాలి అని చెప్పి గురుదేవులు చెప్తున్నారు. ఇది ప్రతి మంత్రానికి ఒక కవచం ఉంటుంది, ఆయా గురువు ఆదేశాన్ని బట్టి చేయాలి. మహామంత్రమైన పంచాక్షరికి ఇది కవచంగా భావించవచ్చు. పంచాక్షరి లేదు కదా అని బాధపడక్కర్లేదు, శివాయ నమః శ్రీ శివాయ నమః అని కానీ అనుకోవచ్చు. ఇది ఈ జపం అంటే శ్రీ శివాయ నమః జపం చేసుకుని కవచం చదువుకోవచ్చు. సాత్వికమైన భావం ఉండాలి, అంతేగాని వేరే వాళ్ళని దెబ్బతీయాలి, ఇంకొకరు నాశనం చేయాలి అని కోరకూడదు. కానీ అన్ని మతాలని క్షేమంగా ఉంచే హిందూ మతం క్షేమం ఉండుగాక అంటూ మాత్రం సమూహ క్షేమం కోరుకోవడం తప్పు కాదని చెప్పారు. ధర్మరక్షణ కోరుకోవాలి. రత్నకోశేశ్వరుడు కూడా తనంత తాను యుద్ధానికి వెళ్ళలేదు కదా, కానీ దోచుకోవాలని వచ్చిన వారు నశించారు. అలాగే మనం దేశక్షేమాన్ని కోరుకుంటూ చేద్దాం, సనాతన ధర్మం భారతదేశాన్ని పాలించుగాక అని మళ్ళీ గురుదేవులు పిలుపునిచ్చారు. కవచాలకున్న గొప్పతనం ఏమిటంటే, మన అవయవాల్ని రక్షించమని చెప్పడం ఒకటి, అవయవాల్ని ఫలానా స్వామి రక్షించుగాక ఫలానా స్వామి రక్షించుగాక అని అన్న అవయవానికి అవయవానికి నామం మారుతూ ఉంటుంది. అంటే ఆయా మూర్తికి ఆ అవయవాన్ని రక్షించే శక్తి ఉంటుంది అనేది రహస్యం. మనకి తెలియకుండా కవచం చదువుతున్నప్పుడు ఆయా అవయవంలో దృష్టి పెట్టి అవయవంతో పాటు రక్షించే శివుని అందు కూడా ధ్యాస పెట్టాలి. ఇది కవచ పారాయణ విధానం. అలా చేస్తే ఆ రక్ష గొప్పగా లభిస్తుంది. మరో రహస్యం ఏంటంటే, కవచం చదువుతున్నప్పుడు శరీరంలో ఏ భాగాన్ని ఏ మూర్తి అయిన శివుడు రక్షించుగాక అని అంటూ ఉన్నాం కదా, అంటే మనకి తెలియకుండా ఆ నామం కలిగిన శివుణ్ణి మనం న్యాసం చేసుకుంటున్నాం అని అర్థం, అంటే అక్కడ ఉంచుకుంటున్నాం అని అర్థం. తత్స్థానం యందు శివశక్తి ఉన్నది, అప్పుడు శరీరం అంతా రౌద్రీకరణం అవుతుంది. అదే గురుదేవులు అంటారు కదా, అంగాంగములు రౌద్రీకరణములౌగాక గంగాధరు కృప ఘన సిద్ధిదమౌగాక అని. కవచములు మనల్ని రక్షిస్తాయి అనే దృష్టి మాత్రమే కాక శివుడు తప్ప అన్యం లేదు అనే భావం కూడా ఇస్తుంది. ఆఖరికి నా అవయవ శక్తులన్నీ శివుడే అన్న శివోహ స్థితి లభిస్తుంది. ఏది చేసినా దృష్టి నిలిపి చేస్తే తప్పక సిద్ధిస్తుంది అని గురుదేవులు చెప్పారు. ఇదంతా ఈ కవచాలు ఇవన్నీ ఎందుకు, శరీరం కాపాడుకోవడం ఎందుకు, ఇవన్నీ శాశ్వతం కాదు కదా అంటే శరీరం కావాలి, తద్వారా శరీరం సాధనకు ఉపయుక్తంగా దృఢంగా ఉంటుంది అని చెప్పి చెప్పారు. ఇంతవరకు శరీరం గురించే కాదు దిక్కులు కూడా కాపాడమంటూ కూడా ఈ కవచంలో వస్తుంది. అంటే అన్ని వైపులా ఈశ్వర రక్ష చెప్పారు. తర్వాత నదులయందు విశ్వనాథుడు, కూపంలో విశ్వమూర్తి, సముద్రాల్లో అలా అనేక జల వ్యవస్థలను చెప్పి అలాగే అగ్ని ప్రమాదాలు లేకుండా కూడా కాపాడతాడు పరమేశ్వరుడు అని చెప్పారు. అలాగే గుంటలు గోతుల్లో సురగర్వహారి అయిన పరమేశ్వరుడు రక్షిస్తాడు. వృక్షముల యందు వృషభధ్వజుడు రక్షిస్తాడు. ఏనుగులు మొదల జంతువుల నుండి కీటకాల నుండి మృత్యుభీతి నుండి మృత్యుంజయుడు రక్షిస్తాడు. మన కంటికి కనపడని అనేక భూత ప్రేత పిశాచ రాక్షసుల నుండి రక్షించుగాక. అన్ని చోట్ల కూడా సర్వగతుడు సర్వార్థి హరుడు అయినటువంటి హరుడు రక్షించుగాక అని ఆఖరికి నేను ఏ చోట్లైనా చెప్పడం మర్చానో ఆయా చోట్లను వీరభద్రుడు రక్షించుగాక అంటూ కవచాన్ని పూర్తి చేశారు. ఇటువంటి దివ్యమైన స్తోత్రం దదీచి మహర్షి ధర్మమూర్తికి బోధించాడు. దాంతో ఆయన ధన్యుడై చక్కగా రాజ్యపాలన చేస్తూ శాస్త్రం చెప్పిన విధంగా శివ పూజలు చేస్తున్నాడు. దదీచి మరో సందర్భంలో ధర్మమూర్తికి బోధ చేస్తున్నాడు. ఒకప్పుడు సనాతనుడు అనే ఋషి అగస్త్య మహర్షి వద్దకు చేరితే అగస్త్యుల వారు అనేక శివధర్మాలని శివారాధన వైశిష్ట్యాన్ని చెప్పారు. అందులో భస్మధారణ మహిమ గురించి చెప్తున్నారు. భస్మం ధరిస్తే శివరక్ష లభిస్తుంది. భస్మంలో అగ్నిసారం ఉంటుంది. అగ్నిని ధరించలేం కదా, అందుకని అగ్నిసారమైన భస్మాన్ని ధరించాలి. భస్మ అనే మాటకి అర్థం భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్, సర్వ పాపాలను భక్షణం చేసేస్తుంది భస్మం. స్నానం చేస్తే శుద్ధి సగమేట, భస్మధారణ వలే పూర్ణ శుద్ధి. అరచేతిలో భస్మం తీసుకుని దానిపై కుడి చేతిని బోలించి శివమంత్రములతో అభిమంత్రం చేసుకుని ధరించాలి. రుద్రమంత్రములు కానీ శివుని పంచముఖ మంత్రములు కానీ మహామృత్యుంజయ మంత్రములతో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇవేమీ లేకపోతే భగవన్ నామములు అనుకుంటూ కూడా చేసుకోవచ్చు. పంచవక్త్రాలైన ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సజ్జోజాతుల్ని తలుచుకుంటూ భస్మరుద్రాక్ష భస్మధారణ చేసుకోవచ్చు. ఇది శివాయన మహా అని జలం కలుపుకుని ధరిస్తే అగ్ని శోమాత్మకం అవుతుంది. అంటే జలం అమ్మవారు కదా, భస్మమేమో అగ్ని, జలం అమ్మవారు, అగ్ని శోమాత్మకం అవుతుంది, దాన్ని ధారణ చేయాలి. జగత్రయం ఎందుకు త్రిపుండ్రాలు ధరిస్తారంటే జగత్రయం, కాలత్రయం, అగ్నులు కూడా మూడు, త్రిమూర్తులు అకార ఉకార మకారములు, ఇలా జగత్తంతా మూడు మూడు మూడుగా ఉంటున్నది కనుక మన శరీరం కూడా స్థూల సూక్ష్మ కారణ, అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ మూడు అవస్థలో ప్రమాదం రాకుండా మూడు శరీరాలు శుభం అవునట్లు త్రిరేఖలు ధరించాలి, అదే త్రిపుండ్రం. మూడు గీతల్లో ఒక్కొక్క గీతకి 9 చొప్పున మొత్తం 27 దేవతలు ఉంటూ శరీరాన్ని రక్షిస్తారట. నాభి వరకు సర్వావయవాలకు ధరించాలి. రుద్రు, కంఠం, ముందు, వెనక, పార్శ్వముల యందు, స్కందముల యందు, భుజముల యందు, మోచేతి పక్కన, మణికట్టుకు ధరించాలి. వక్షస్థలమునకు, వీపునకు, ఉదరము, నాభి వరకు మొత్తం 16 స్థానములు చెప్పారు. ఈ స్థానముల్లో 16 మంది దేవతలు ఉంటారు. తెలిసినా తెలియకపోయినా భస్మధారణ అత్యంత విశేషం. దుష్టశక్తులను తొలగించి దైవశక్తులను స్వీకరించడంలో భస్మానికి గొప్పతనం ఉంది. అనుష్ఠానాదులు చేసినప్పుడు తడి భస్మం, రక్షకు పొడి భస్మం ధరించాలి. భస్మాన్ని ఏ మంత్రంతో అయినా అభిమంత్రించి ధరిస్తే రక్షణ లభిస్తుంది. అందుకే మనకు చిన్నప్పటి నుంచి విభూతి పెట్టుకోమని అంటూ ఉంటారు. విభూతి అంటేనే ఐశ్వర్యం. ఒక్కొక్క కణంలో ముల్లోకాల ఐశ్వర్యాలు ఉంటాయి. తర్వాత వివిధములైన అమితములైన పుణ్యములను నింపుతుంది భస్మం. సంసారం పోగొట్టే దృఢభక్తిని కూడా వర్ధిల్లజేస్తుంది. అందుకే స్వామివారు ఎప్పుడు భస్మధారణ చేస్తారు అని కూడా చెప్పారు. భస్మధారణ రుద్రాక్ష లేకుండా శివారాధన చేయరాదు. అవి ధరించి పూజించే వారి పట్లే శివుడు ప్రీతి చెందుతాడు అని చెప్పి చెప్పారు. తర్వాత రకరకాల లింగారాధనలు కూడా చెప్పారు. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క లింగారాధన చేస్తూ ఉంటారు అని చెప్తూ నర్మద బాణం సర్వశ్రేష్టం అని చెప్పారు. నర్మద బాణ లింగారాధన చేసేవారు ఇతరులు కూడా తరచూ ఆరాధించవలసింది. నర్మద బాణం శ్రేష్టమే, తరచూ ఆఫెన్ గా మనం ఏం చేయాలంటే పార్థివలింగాన్ని ఆరాధన చేయాలని చెప్పారు. ఇది అత్యంత శ్రేష్టం. లక్ష్మీదేవి పార్థివలింగ ఆరాధన చేయడం వల్లే సౌభాగ్యాది దేవత అయింది అని చెప్పారు. మట్టి లింగంతో పూజ చేస్తే అందులో ఎన్ని మట్టి కణాలు ఉన్నాయో అన్ని పాపాలు నాశనం అయిపోతాయని చెప్పారు. అంతేకాకుండా కామ మోక్షాదులు కూడా ఇస్తుందిట. రకరకాల అభీష్టాల కోసం రకరకాల పార్థివ లింగార్చనలు చెప్పబడ్డాయి. శుద్ధమైన మట్టిని సేకరించడం దగ్గర నుండి ఏ విధంగా చేయాలో కూడా వివరించారు. తర్వాత ప్రతి వారి ఇంట్లో ఏ శివలింగాన్ని ఆరాధించినా, అంటే బంగారమైన వెండైనా ఏదో చేస్తూ ఉంటారు కదా, అది కాకుండా మాసానికి ఒక పర్యాయమైన పార్థివ లింగార్చన చేసుకోవడం విశేషం. తర్వాత పార్థివలింగాల్లోనే మళ్ళీ మహాలింగార్చన, సహస్ర లింగార్చన, ఏకలింగాన్ని పెట్టి ఆరాధించడం, ఇలా రకరకాలుగా చెప్పబడ్డాయన్నమాట. తర్వాత మట్టిలింగం చేసేటప్పుడు ఖండంగా చేయకూడదు, అంటే పానవటం వేరుగా లింగం వేరుగా చేయకుండా చేయాలి. అవన్నీ ఆ రూల్స్ అన్ని కూడా చెప్పారు. అదే ధాతులింగాలు కూడా అదే వర్తిస్తుంది, వేరే వేరేగా ఉండకూడదు. ఒక్క బాణలింగానికి మాత్రమే పానవట్టం వేరే ఏదైనా వేరే ధాతువుదై ఉండొచ్చు కానీ వేరేగా కూడా పెట్టుకోవచ్చు. మిగతా అవన్నీ కూడా రెండు ఒకటే అయి ఉండాలి అని చెప్పారు. తర్వాత రసలింగం చాలా గొప్పది, దానికి కూడా అనేక నియమాలు ఉన్నాయని చెప్పి చెప్పారు. తర్వాత సువర్ణలింగ పూజ చేసేవారు సర్వపాపం నుండి బయటపడతారు అని చెప్పారు. బ్రహ్మదేవుడు మరకతలింగాన్ని, ఇంద్రుడు హేమలింగాన్ని, వజ్రలింగాన్ని ఆరాధిస్తారని, యోగులు పగడలింగాన్ని ఆరాధిస్తారని, అలా అందరూ ఎవరెవరు ఏ లింగాన్ని ఆరాధిస్తారో కూడా చెప్పారు. తర్వాత ఈ పార్థివలింగాన్ని చేసేవారు కూడా మట్టిని సేకరించేటప్పుడు అవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటో అని కూడా వివరించారనమాట. తర్వాత మొత్తానికి ఇక్కడ సారాంశంగా ఏం చెప్తున్నారంటే, కేవలం పంచాక్షరితోనే మొత్తం పూజ చేసేసుకోవచ్చు, అంటే శివాయ నమః అంటూ కూడా అన్ని ఉపచారాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. శివలింగ పూజ వేద సమ్మతమైనది అని అనేక రకాలుగా చెప్పబడ్డాయని కూడా చెప్పారు. తర్వాత ఏవైనా చెప్పలేని దిగుళ్ళు, పరిహారం కాని సమస్యలు ఉంటే ఆ ఇంటి గృహస్థులు చేయవలసిన పని ఏంటంటే పార్థివలింగ అర్థం చేయించుకోవాలి అని చెప్పి చెప్పారు. ఇటువంటి పార్థివలింగం మోక్షకామడే భక్తితో అనేక విధాలుగా చేసేవాడు కాశీకి చేరుకుంటాడు అని చెప్పారనమాట. మైనాకుడు కూడా హిమవంతుడి దగ్గర నేర్చుకుని చేశాడు అని కూడా చెప్పారు. తర్వాత క్షేమం కలిగించడంలో శివ పూజకి మించింది లేదు అని చెప్పి చెప్పారు. దారిద్రం, దుఃఖం, భయం ఈ మూడు శివ పూజ చేసే వరకే ఉంటాయి, తర్వాత ఉండవు. తాను భస్మాధారణ చేసుకుని ఏ ద్రవ్యములు శాస్త్రంలో వర్ణించారో అవన్నీ విధి విధానంగా సమకూర్చుకుంటూ పీఠంతో కలుపుకుని 8 అంగుళాలు కానీ, 12 అంగుళాలు కానీ, 32 అంగుళాలు కానీ ఉండాలి, అలా ఉండాలి పార్థివలింగం అని, దానికి కావాల్సిన నియమాలు అన్ని చెప్పారు. తర్వాత అటువంటి శివలింగాన్ని బిల్వములతో దర్శించినా అర్చించినా విశేషం అని చెప్పి చెప్పారు. ఇవన్నీ విన్నాక ధర్మమూర్తి అక్కడున్న మహర్షులు చెప్పినంతా విని ధన్యుడనయ్యాను అని చెప్పి చక్కగా రాజ్యపాలన చేస్తూ జీవితాంతంలో కాశీక్షేత్రం చేరుకుని అక్కడ స్నానాదులు చేసి, యథాశాస్త్రం స్నానాదులు చేసి, అంతర్గురు యాత్రాదులు చేసి ధన్యుడై అక్కడే కవల్యాన్ని పొందాను. ఈ పూజా విధానాలు క్షేత్రం గురించి ప్రస్తావన చేస్తూ క్షేత్రంలో మహానుభావులు ఈ పూజా విధానాల ప్రస్తావన చేయడం మనల్ని తరించిప చేయడానికి అని చెప్పి చెప్పారు. ఇవన్నీ కర్మలు అనుకోరాదు, ఇలాంటి కర్మలు ఐహిక ఫలాన్ని ఇవ్వడమే కాకుండా క్రమంగా చిత్తశుద్ధిని ఇచ్చి ఎప్పటికో భక్తిని కూడా ఇస్తాయి. నిష్కామంగా కేవల భక్తితో చేస్తే ఈ జన్మలోనే శివప్రాప్తి, కాశీప్రాప్తి ఇస్తాయి. ఇలా ఇన్ని క్షేత్రాల గురించి చెప్పేశాక శివుడు అమ్మవారితో అంటున్నారు, ఇన్ని క్షేత్రాల ఫలితంగా కాశీకి చేరుకుంటారు అని. అది కాశీ గొప్పతనం. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
చాలా బాగా వివరించారు. డమరకం అంటే స్పందన శక్తి, అభయహస్తమేమో స్థితి, అగ్నిహస్తమేమో సంహారణము, భూమి పైన ధనుజుణ్ణి మర్దించే పాదమేమో తిరోధానము, ఎత్తిన కుంచిత పాదమేమో అనుగ్రహము. శివపాదమా సేవింతును నిన్ను భవవాతి తరణ సాధనమా, అవనతుల పాలి అసమాన ధనమా అన్న కీర్తనతో ఇవాళ మురళిని సమాప్తం చేద్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యక్కకి, మన రథసారథి మన వెనకాల ఉంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసిన మధుకర్ గారికి, అందరి స్పీకర్స్ కి, వింటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా వల్ల ఏదైనా తప్పులు జరిగితే నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్న. మీ ఇంట్లో ఒక అజ్ఞాని ఎలా క్షమిస్తారో అలా క్షమించండి. తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువు గారివి. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు. స్వస్తి.